తగ్గిపోవున్నదే తీసారా, తగ్గిపోవున్నది అనే దగ్గర ఫుట్నోట్లు ఏమన్నా తెలుసు, కొట్టివేయబడు. తగ్గిపోవున్నదే మహిమ కలిగినదై ఉండి నీడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ కలిగినదై ఉండును కదా. 2 కొరింథీ పత్రిక 3:11. సెకండ్ కొరింథీ 3:11, తగ్గిపోవున్నదే మహిమ కలిగిందే ఉంటే నిలుచున్నది మరి ఎక్కువ మహిమ కలిగిందే. నిలవాలి అని అంటే దేవునిలో నిలిచి ఉండేటప్పుడట మరి ఎక్కువ మహిమతో ఉంటామంట. డూప్లికేట్, కౌంటర్ఫీట్, నకిలీ, అది తొందరగా ఫేడ్ అయిపోద్ది. ఒరిజినల్ ఎప్పటికైనా ఒరిజినల్ గానే ఉంటుంది. ఎప్పుడో మొన్న ఎప్పుడో బీరువా తీసి మా అమ్మగారు నా పెళ్లి పట్టు చీర అని చూపించింది, అది ఇప్పటికీ అలాగే ఉంది. కంచి పట్టు చీర, ఒరిజినల్ కంచి పట్టు చీర. ఆ తర్వాత చెల్లి పెళ్లికి వాళ్ళు కొన్న పట్టు చీర అని తీసి చూపించింది. జాగ్రత్తగా తీస్తే జరి అంచంతా ఊడి చేతిలోకి వచ్చేసింది. ఒరిజినల్ ఒరిజినల్ గా ఉండిపోద్ది, డూప్లికేట్ ఏమవుద్ది, కొద్ది వేడే వదిలేస్తూ ఉంటాయి, అన్ని వదిలేస్తూ ఉంటాయి, జాయింట్లన్నీ వదిలేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది ఒక ఆత్మీయ జీవితము టెంపరరీగా ఉండేది కాదు, రక్షించబడిన తర్వాత అది అధికమైన మహిమ కలిగిందే ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ వచనం ఎక్కడ సందర్భం విషయం అంటే మోషే దేవుని సరిధిలో నిలబడ్డాడు. ఇట్స్ అరౌండ్ 40 డేస్ దేవునితో మాట్లాడుకున్నాడు. మాట్లాడుతున్న సందర్భాలు అయిపోయిన తర్వాత అతను కిందకి దిగొస్తున్నాడు. దిగొస్తుంటే ప్రజలందరూ కేకలేశారు, అరిచారు, బొబ్బల్లో పెట్టారు. ఏం చేశారు తెలుసా, నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, కప్పుకోరా బాబు అని కేకలేశారు. వెంటనే మోషే తన ముఖాన్ని ముసుగుతో కప్పేశాడు. ఎందుకు కప్పేశాడు, ఆ 40 రోజులు ఎవరి సన్నిధిలో ఉన్నాడు మోషే, దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి వస్తూ ఉంటే అతని ముఖం ఏమైందట, ప్రకాశవంతంగా వెలిగిపోతా ఉంది. దేవుని సన్నిధి నుంచి తగ్గిపోయి దూరమవుతూ కిందకి దిగుతూ మనుషుల మధ్యలోకి వస్తూ ఉండే కొద్దీ ఆ ప్రకాశం కొద్ది రోజులకి ఏమవుతుంది, తగ్గిపోతా ఉంటుంది. ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటే పెరుగుతుంది, దేవుని దగ్గర ఉంది. తగ్గిపోతున్న ప్రభావమే అంత గ్లోగా ఉంటే నిలిచి ఉండే మహిమ మరింత ఎక్కువగా ఉండాలి. నిలిచి ఉండు మహిమ రక్షణ, తగ్గిపోవున్న మహిమ ఆయన సన్నిధిలో కొద్ది రోజులు తాత్కాలికంగా ఉండడం. ఈరోజు రక్షించబడిన మనము మన రక్షణ విలువలు గాని, మన రక్షణ జీవితం గాని, మనం రక్షించబడిన తరువాత జీవిస్తున్న చూపిస్తున్న ప్రతిఫలవంతమైనటువంటి జీవితం, ప్రభావవంతమైనటువంటి జీవితం గాని ఎంతో ఎక్కువ మహిమ కలిగిందే ఉండాలని దేవుని వాక్యం మనకి ఈ మాట ద్వారా సూచిస్తా ఉంది. అంటే యేసుక్రీస్తుని రక్షకుడుగా అనుభవించిన తరువాత ఆ రక్షణలో పార్టేకింగ్, ఆయనలో మనం భాగస్వామ్యం తీసుకున్న తర్వాత మనమట నిత్యమైన మహిమకు తగిన రీతిగా ఎల్లకాలము ఆనందించేలాగా దేవుడు మనకి సహాయం చేస్తానని చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 7:24 కూడా అంటాడు, Matthew 7:24, మత్తయి సువార్త 7:24 మనం ఒక ఉపమానం చదువుతాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. 27 అంటాడు, వాన కురిసెను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిన దాన్ని పాటు గొప్పది. ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ప్రజలు జనసమూహాలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే ఆయన ఒక మాట చెప్పాడు ప్రత్యేకంగా. అప్పటి వరకు చెప్పిన మాటలు వేరు, ఈ రెండు మాటలు ఇక్కడ మూడు విషయాలు చెప్తాడు. అంజూరపు పళ్ళు, అదే పల్లెరు చెట్టును అంజూరపు పళ్ళు ఉండవని మొదలెడతాడు. ప్రభో ప్రభువారు పిలిచేవారి గురించి చెప్పాడు, దయ్యాల గురించి చెప్తాడు, ఈ మాట చెప్పాడు. అంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎలా ఉంటాడంట, బండ మీద. అంటే ఆ ప్రజ్వలంతమైనటువంటి క్రైస్తవ జీవితం బండ మీద కట్టబడి ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఆ ప్రకాశము శాశ్వతంగా ఉండాలి. ఎప్పుడు నిలిచి ఉండేది క్రైస్తవ జీవితం, టెంపరరీగా కాదు. కానీ దురదృష్టం ఏంటంటే తొలి సంఘం ఎప్పుడు నిలిచి ఉన్నట్లు మనకు మాదిరి చూపించింది అపొస్తల కార్యాల వరకు. ఆ తర్వాత చాలా ప్రపంచాలలో క్రీస్తు యొక్క సంఘము దిగ్విజయంగా నిలబడింది. కానీ ఈ ఎండ్ టైమ్స్ క్రిస్టియన్ టైంలో కొద్ది రోజులు క్రైస్తవులు బాగుంటారు, శ్రమ వచ్చిన వెంటనే క్రైస్తవులు ఏమవుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆర్థిక ఇబ్బంది కానీ, మానసికంగా కానీ, సంఘర్షణలు కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఏదైనా అదర్ కమ్యూనిటీ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిన గొడవ, మన భక్తి దేవుడికి తెలియదట్లే అని చెప్పి నెమ్మదిగా వాళ్ళు వెనక్కి జారిపోతున్నారు. లోకపాహిక విచారాల్లో, ధన వ్యామోహాల్లో సుఖంగా ప్రేమించబడే ఆ తిని తాగే ఆ లోక వ్యవహారాల్లో మనుషులు జారిపోతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆయన మాటలు చొప్పున వినే ప్రతివాడు కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా దేవుని కొరుకుంటాడని బైబిల్ చెప్తుంది. మరి ఆ కీర్తనకారుడు మొదటి కీర్తన మొదటి వచనం అంటాడు, ఆలోచన చొప్పున నడవక నిలవక కూచోక దివారాత్రాలు దాన్ని ధ్యానించి వాడు ఏమవుతాడంట, అంటే ఎక్కడ కూర్చోకూడదో చెప్పాడు, ఎక్కడ ఉండాలో చెప్పాడు, ఎలా ఉంటే ఉంటే ఎలా ఉంటాడో కూడా చెప్పాడు. అంటే పర్మనెంట్ లైఫ్ లో నీటి వారణ నాటబడిన చెట్టు వలె తగిన కాలమందు ఫలమిచ్చు ఆకువాడక, అంటే ఏంటి దాని అర్థం, అబౌట్ టైం, ఆల్ ద టైం, ఏ టైంలో నువ్వు చూసినా దాని దగ్గరికి వెళ్తే ఫ్రూట్ దొరకదు. ఒక క్రిస్టియన్ దగ్గర ఒక క్రైస్తవుడు ఈ మూడు పనులు చేయడం మాని దేవుని ధర్మశాస్త్రం మీద ఆనందిస్తే, దేవుని మాట ఎందు నిలబడి ఉంటే ఖచ్చితంగా ఇలా ఉంటాడన్నది మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తుంది బైబిల్. అంటే ఈ అష్యూరెన్స్ లో ఎంతమంది పర్ఫెక్ట్ గా క్రిస్టియన్ లైఫ్ ని జీవిస్తున్నారు, ఎంతమంది ఆ ఏదో వెళ్తున్నాంలే వింటున్నాం కదా తెలియదేటి ఆ మాత్రం మనకు కూడా బోల్డ్ తెలుసని అనుకుంటున్నాం. చూడండి చాలా బలహీనమైన పరిస్థితులు ఈ ప్రదేశంలో కనపడుతున్నాయి ప్రియులారా. అయినప్పటికీ కూడా దేవుని మాటలు మనల్ని ఎంతో బలపరుస్తున్నా, శాశ్వతంగా ఉండడానికి సహాయపడుతున్నా, తెలుసో తెలియకో చాలా మంది కొన్ని తప్పులు చేసి బలహీనమై దేవుని సన్నిధిలో నుంచి ఆ ఆనందాన్ని నిత్యమైన మహిమను మనం ఇతరులకి చూపలేకపోతున్నాం. ఉదాహరణకి కొన్ని మాటలు చెప్తాను, వాటి విషయంలో మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. 13:13 సామెతలు ప్రొవర్బ్స్ 13:13 13:13 సామెతల గ్రంథం, ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షను పొందుతాడు, ఆజ్ఞ విషయమే భయభక్తులు కలిగిన వాడు లాభము పొందుతాడు. నోట్ డౌన్ చేసుకో, మొదటి విషయం ఏంటంటే ఆజ్ఞను తిరస్కరించుట ఏమొస్తుంది, నీకు శిక్ష వస్తుంది. నీ జీవితం నువ్వు ఎలా పాడు చేసుకోవాలో తెలుసా, ఎలా బాగు చేసుకోవాలో తెలుసా, నీకు ఏం తెలుసు, నీకు నీ జీవితాన్ని నువ్వు ఎలా పాడు చేసుకోవాలో నీతో చెప్తున్నాను విను, ఎలా బాగు చేసుకోవాలో ప్రార్థన చెయ్యి. మొదటి అంశం ఏంటి, ఆజ్ఞను డిస్పాచ్డ్. ఎప్పుడైతే నీవు దాన్ని తిరస్కరిస్తావో, ఎప్పుడైతే దాన్ని పట్టుకోవో, ఎప్పుడైతే దానికి లోబడవో, ఎప్పుడైతే దాని విషయంలో పెద్ద భయం లేకుండా ఉంటావో, ఏ విషయంలో నువ్వు చేసినా, ఒకటి కాదు రెండు కాదు, ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి, సుమారుగా 613 ఆజ్ఞలు ఉన్నాయి, 10 కాదు, 613 కమాండ్స్ ఇన్ న్యూ ఓల్డ్ టెస్టమెంట్. సో ఇన్ని ఆజ్ఞలు క్రీస్తు దగ్గరికి వచ్చేటోడికి ఎన్నిగా మారాయి, ఓన్లీ 2, రెండుగా మారాయి. ఈ రెండింటిలో ఎన్ని ఉన్నట్టుప్పుడు 613 సుమారు ఆజ్ఞలన్నీ దానిలో ఉన్నాయి. 10 కమాండ్మెంట్స్ దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి పలకలవి. కానీ అయితే ఇవన్నిటిలోనూ ఆజ్ఞను తిరస్కరించుట, ఎప్పుడెప్పుడు ఏ ఆజ్ఞను తిరస్కరిస్తుంటాను చెప్పండి, మీకు తెలుసు ఆయా స్పాన్స్ ఆఫ్ టైమ్స్ లో అప్పుడప్పుడే మీరు చేస్తారు, అది రెగ్యులర్ గా అబద్ధం. రోజు ఆడతారా, పొద్దున్న నుంచి 6 గంటలు లేచిన వెంటనే నేను 7:30 లేచానని చెప్తావు, అబద్ధం. 6 లేచానంటే 6 లేచానని చెప్తావు, ఆనందంగా చెప్తావు, నిజం నిజం. అబద్ధం ఎప్పుడు చెప్తావు, ఒక సందర్భం రావాలి, ఆ సందర్భంలో నువ్వు గొప్పని పెంచాలి, అప్పుడు నువ్వు దేవుణ్ణి మర్చిపోవాలి, దేవుని ఆజ్ఞ నీకు పెద్ద ఇష్టంగా ఉండదు, అప్పుడు దేవుని సంగతి వదిలేసి నేను అబద్ధం ఆడిన తర్వాత కూడా ధైర్యంగా ఆనందిస్తాను. నేను ఆజ్ఞను ఏం చేశాను, నేను డిసోబేడ్, తిరస్కరించేశాను, పట్టించుకోలేదు, ఆజ్ఞకు లోబడలేదు. లోబడకపోవటం వల్ల నా మీదకు వచ్చేది దీవెన శాపమ, శిక్ష. బైబిల్ చెప్తుంది నువ్వు ఎలా శిక్షించబడతావో నేర్చుకో అని చెప్తుంది. సో మొదటి విషయం ఏంటంటే ఎక్కడెక్కడ నీవు దేవుని ఆజ్ఞను తిరస్కరించి నీకు తెలియకుండా నువ్వు ఆ పరిస్థితుల్లో శిక్ష తెచ్చుకుంటున్నావో, ఒకవేళ తెలిసే చేసినా తెలియక చేసినా ఆ శిక్ష నువ్వు తప్పించుకోవాలి అని అంటే కింద వచ్చిన ఏం చెప్తుంది, ఆజ్ఞ విషయమైన భయభక్తులు గలవాడు ఏం పొందుతాడు, లాభం పొందాలి. లాభం అంటే ఎంతమంది ఎవరికొద్ది చెప్పండి, సామెతలు 13:13 లాభం అంటే కావాలా వద్దా, కావాల్సిన భాగమా నష్టమైన భాగమా, లాభం అంటే ఎవడికొద్దండి లాభం, ఏ పని చేసినా లాభం కావాలి. నీకు లాభం కావాలంటే ఏం చేయాలట, ఆజ్ఞకు భయమును భక్తిని కలిగి ఎప్పుడైతే ఉంటావో ఆజ్ఞ విషయమే అప్పుడు నీకు లాభం పొందుతుంది. సో మొదటి విషయాన్ని బట్టి మనందరూ కూడా ఒకసారి కళ్ళు తెరుచుకుని ఒక కుడి చెయ్యో ఎడం చెయ్యో పైకెత్తి, ఒక చెయ్యి పైకెత్తి ప్రభు సన్నిధిలో అడుగుదాం. ఇప్పటి వరకు నువ్వు బాగున్నావు అని నువ్వు అనుకుంటే నువ్వు విపరీతంగా బాగుండాలి అని బైబిల్ చెప్తుంది. విపరీతంగా బాగుండాలంట, మామూలు బాగు కాదు. అంటే తగ్గిపోయేదే మహిమ కలిగింది ఉంటే శాశ్వతమైనది మరెంత మహిమ కలిగి ఉండాలి. అంత మహిమగా నువ్వు లేవు కాబట్టి ఎక్కడో చోట చీకటి కనపడుతుంది కాబట్టి ప్రాబ్లం ఏంటి? అగ్ని విషయంలో నువ్వు భయం లేకపోవడం. ఏ ఏ విషయాల్లో దేవుని మాటకు నువ్వు భయపడకుండా ఉండడం వల్ల నువ్వు ఈరోజు చీకట్లో ఉన్నావో, ఆజ్ఞకు శిక్ష తెచ్చుకున్నావో, ఏ విషయాలు తెలిసినా కూడా నువ్వు ఆ తప్పులు రిపీటెడ్ గా చేస్తున్నావో, వద్దని విషయం నీ హృదయం చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా, మనస్సాక్షి చెప్తున్నా, వాక్యం చెప్తున్నా, సేవకుడు చెప్తున్నా, నీ ఇంటిలో నీ జీవితంలో ప్రతి మనిషి చూపిస్తున్నా నువ్వు ఆ పని చేయగలుగుతున్నావో, ఏ ఆజ్ఞలు నువ్వు డిజోబే అవుతున్నావో వాటి కొరకు దేవుని సన్నిధిలో క్షమించమని అడిగి తిరిగి ప్రభువా నీ ఆజ్ఞ విషయమే నేను భయభక్తులు కలిగి ఉండేటట్టు నాకు సహాయం చేయని అడుగుదామా? ఏ చేయి చెబుదాం, ఎడం చేయి పైకెత్తాం, లెఫ్ట్ హ్యాండ్ పైకెత్తుదాం, పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు కూర్చోవటం ఇబ్బంది అయితే లేచి నిలబడు, నిలబడడం ఇబ్బంది అయితే మోకరించు, ఇంకేమన్నా చేయాల్సి వస్తే చేయి. చేసి ఈ విషయం అందరూ కూడా నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వచ్చావు, దేవునితో నువ్వు అడగడుతున్నావు ఈ విషయాన్ని, నిజమైన నిబంధనలు నువ్వు నిర్బంధంగా తీసుకోవటానికి దేవుని సహాయం అడుగుప్పుడు. ఎక్కడెక్కడ నువ్వు ఆజ్ఞలను తిరస్కరిస్తున్నావు? తెలిసి చెయ్యకపోతే పాపం కాదు, కాని తెలిసాక చెయ్యకపోతే మాత్రం పాపమే. చూసుకో, తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటున్నావు? బైబిల్ చెప్తుంది ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువల్ల శిక్ష పొందుతాడు. తిరస్కరించడం వల్ల శిక్ష పొందుతావు, ఆ పని చేయడం వల్ల నీకు శిక్ష వస్తుంది. అది నీ కుటుంబం మీద పడొచ్చు, నీ మీద పడొచ్చు, నీ జీవితం మీద పడొచ్చు, నీ భవిష్యత్తు మీద పడొచ్చు, నీ వృత్తి మీద పడొచ్చు, వ్యాపారం మీద పడొచ్చు, నీ సన్నిధానం వల్ల పడొచ్చు, నీ స్నేహం మీద పడొచ్చు, ఆఖరికి దేవుని తీర్పులో కూడా పడొచ్చు. ఎందుకు అనవసరంగా? ఈరోజు నువ్వు ఎక్కడ నాశనం అవ్వకూడదనో దేవుడు కోరుకుంటున్నాడో ఆ ప్రదేశంలో నీకు సహాయం అడుగు. నీ ఆజ్ఞకు నేను భయపడి జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని అడుగుదాం. నిశ్చయమైన సహాయం చేయగలిగిన వాడు. నీ హృదయంలో నుంచి ఒక కేక రాని, ఎక్కడైనా నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నానా ప్రభువా? అయ్యా తెలిసి చేస్తున్నానేమో, నా నోటితో క్రియలు, నా కన్నులతో క్రియలు, నా చెవులతో క్రియలు, నా చేతులతో, నా పాదములతో, నా దేహముతో, నా మనస్సుతో ఎక్కడైనా నీ ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి క్రియ చేస్తున్నట్లయితే దేవా క్షమించు. అయ్యా నువ్వు ఒక్కడవే నన్ను క్షమించేవాడు ఈ ఉదయకాల సమయంలో. నీ కృప నాకివ్వు, నీవే సమాధానం ఇవ్వు, నన్ను క్షమించి దానిని విడిపించు, తిరిగి నీతో పాటు నేను జీవించే సహాయం ఇవ్వు. నిజమైన నీ సహాయం కొరకు నన్ను నిలబెట్టు ప్రభువా. తండ్రి సహాయం చేయి నాయన, అయ్యా సహాయం చేయి ప్రభువా. కృప కలిగిన వాడు నాయన, నేను బాగుపడాలనుకుంటున్నాను ప్రభువా, నేను లాభం పొందాలనుకుంటున్నాను నాయన, నీ ఆజ్ఞల విషయమై నేను భయభక్తులు కలిగి ఉండేటట్లు సహాయం చేయి ప్రభువా. ఎక్కడైతే భీతి వదిలిపెడుతున్నాను, నీ వాక్యము విన్న తర్వాత దాన్ని మర్చిపోతున్నానేమో, దాన్ని నిర్లక్ష్య పెడుతున్నానేమో, నాకు తీసేయి ప్రభువా. ఆ శక్తితో దాన్ని పట్టుకోవడానికి సహాయం చేయనాయన, నీ కృపతో నిలవబెట్టిన ప్రభువా సహాయం చేయనాయన. ఈ ఉదయ కాలము నీ మాట కొరకు కనిపెడుతున్నాం నాయన, సిద్ధపరిచిన జీవముతో నింపి నీ బలము చొప్పున నిలవబెట్టమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు నా మాట విన్నాడు చెప్దాం అందరూ, ప్రభు నా మాట విన్నాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు, ఇప్పుడు దేవుని బలము నాకు వస్తుంది, నేను వాక్యానికి విధేయత చూపుతాను, నా ఒప్పుదలను గౌరవించి దేవుడున్నాడు, నాకు సహాయం చేస్తాడు, నేను లాభం పొందుతాను, ఆమేన్. రైట్, రెండో విషయాన్ని నేర్చుకుందాం. నీవు ఎక్కడ డిస్ట్రాయ్ అయిపోతున్నావో, ఎక్కడ చెడిపోతున్నావో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలా నిశ్చయమైన మహిమతో ఉండాలో కోరుకుంటున్నాడో వాటి విషయంలో చూద్దాం. సామెతలు 13:20 రెండో విషయాన్ని చూద్దాం. ప్రొవర్బ్స్ 13:20 జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను. సామెతలు 13:20 మీరు గానుగ చెట్టు లేక కాము చెట్టు అంటారు ఎప్పుడైనా చూసారా? ఎవరికైనా అనుభవం ఉందా అది ఎక్కడుందో? నేను రీసెంట్ గా ఒక సామెత విన్నాను ఏంటంటే, ఒక 6 నెలల పాటట ఎవరైనా వెళ్లి గానుగు చెట్టు కింద పగలు రాత్రి కాపురం చేస్తే పడుకుంటే 6 నెలల తర్వాత గానుగు చెట్టు ఆకులకి మీద చిన్న కాయల్లాగా వస్తుంటాయి చూసారా, బుడుపుల్లాగా వస్తూ ఉంటాయి. ఆ చెట్టుకే వస్తాయి, ఇంకే చెట్లకి రావు. ఆకు బాగానే ఉంటే దాని మీద నుంచి అలాగ మనిషికి కూడా మొలిసిపోతాయట. 6 నెలలు ఆ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు యొక్క లక్షణాలు కూడా మనిషిలోకి వచ్చేస్తాయంట. నిజమో కాదో నాకు తెలీదు, ఆ పల్లెటూరులో పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే జ్ఞానం కాబట్టి తీసుకున్నాను. 6 నెలలు ఒక దుష్టుడు సహవాసం చేస్తే ఏమవుతుంది, ఓ మంచోడు సహవాసం చేస్తే ఏమవుతుంది? నీకెంతమంది మంచోళ్ళు ఇప్పుడు సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారు? జ్ఞానుల సహవాసం నువ్వు ఎంత చేసావు? ఎంతమంది జ్ఞానులతో నీకు సహవాసం ఉంది? ఎంతమంది పాస్టర్లతో ఉందని అడగట్లా. చాలామంది బోల్డ్మంది పాస్టర్ ఫోన్ బుక్లో బోల్డ్మంది ఉంటారు. పాస్టర్లతో సహవాసం చేస్తే నువ్వు పాస్టర్ అవో, అదే తేడా. జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేస్తే ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. అదే విషయం రెండో మాట కూడా చెప్తుంది, మూర్ఖులతో సహవాసం చేయవాడు నువ్వు ఎక్కడ చెడిపోగలవో తెలుసా, నీ రిలేషన్షిప్తోనే చెడిపోతావు. బాగుపడేది ఎక్కడో తెలుసా, నీ రిలేషన్షిప్తోనే బాగుపడతావు. నువ్వు అత్యధికమైన నీ రిలేషన్షిప్స్ ఎక్కువ ఎవరితో ఉంటున్నాయి, ఎక్కువ ఎవరి మధ్య ఉంటున్నావు, ఎక్కువ ఎవరి మాటలు నీ జీవితం మీద ప్రభావం చూపెడుతున్నాయి, ఆ జ్ఞాన సంబంధమైన విషయాలకు నీవు చెవి ఎగ్గగలుగుతున్నావా లేదా? ఎక్కడ మీతో ఇక్కడ వాక్యం వింటున్న ఈ ఉదయకాల సమయం ఉన్న మీతో ప్రతి ఒక్కరికి ఎలా లేదన్నా ఒక డజను లేక అర డజన్ ఫ్రెండ్స్ ఉంటారు, మినిమం ఉంటారా ఉంటారా ఫ్రెండ్స్ ఉంటారు. ఒక 20-30 మందితో డిపార్ట్మెంట్గా కొలీగ్స్గా ఎక్కడో చోట ఉంటాం, ఇంట్లో కానీ గ్రూప్ హౌస్లో కానీ ఎక్కడో చోట. మీ ఇంటి చుట్టూ కనీసం ఒక 20 మందితో మన తెల్లాలు లెగిస్తే కూరగాయల మీద కూడా బోని మంచిదమ్మా నీ దగ్గరకు వస్తుంది, నీ ఫెలోషిప్ అది, నీ ఫెలోషిప్ ఖచ్చితంగా మనతో పాటు ఉంటాం. మనం నీ నీ సహవాసాన్ని బట్టి వాళ్ళు నీ దగ్గర ఏమైనా నేర్చుకుని వెళ్తారా, నువ్వేమైనా ఆవు తీసుకొస్తుంటావా, ఏమి నేర్చుకుంటారు? మన సహవాసాన్ని బట్టి ఇతరులు ఎవరైనా ఏమైనా తీసుకుంటున్నారా? ఏమైనా ఇస్తున్నాం, అసలు మన ముందు ఇచ్చేది ఉందా మన దగ్గర ఏమన్నా లేదా? ఏమైనా ఇస్తున్నారా, ఏమైనా తీసుకుంటారా? ఆలోచించండి. ఎక్కడ ఉన్నా సరే నేను నాకున్న పెద్ద బలహీనత ఏంటంటే ఏ ఎవరింటికి వెళ్ళినా ఏ ప్రదేశంలోకి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా ఏదో ఒకటి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వకుండా మా అన్నాం చెప్పకుండా ఉన్నాం, ఏదో ఒక మాట చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను కనపడకపోతే మీరు నేను రాలేదు ఏంటని వాళ్ళు అడిగేస్తారు. ఎందుకు? నిన్న మీరు నాకు ఒక విషయం చెప్పారు, అది నాకు చాలా కొత్తగా ఉంది, అలాంటి మాటలు చెప్పడం నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడో పనికిరాలేదు, నువ్వు కొత్తగా వచ్చావు కొత్తగా మాట్లాడావు నువ్వు నాకు కావాలి. నీతో నీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం కలిగిందా? మీరు 2 రోజులు లోడ్ వాగారు అనుకోండి, అమ్మయ్య ఆవిడ రాలేదంటారు, వచ్చింది అనుకో అమ్మో వచ్చింది అంటారు. ఈ రెండింటికి రిఫరెన్స్ ఏంటి? నువ్వేమి తీసుకునేది కాదు, నువ్వేమి ఇచ్చేది కాదు, నువ్వు లేకపోతే ప్రశాంతం, నువ్వు వస్తే శాపం, నీ ఉనికే వాళ్ళకి భరించలేని పరిస్థితి. జ్ఞానుల సహవాసం జ్ఞానంగా మారుతుంది, నిజంగా చెప్తున్నాను. ఈరోజు కొంతమంది వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తులతో నీకున్న ఫెలోషిప్ కనుక ఉంటే నీ లైఫ్లో నువ్వు వెనక్కి తిరిగిపోకుండా నిలబడతావు. ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, ఆన్ కమింగ్ టైంలో నువ్వు దానికి నిలబడతావు. విశ్వాసమును జ్ఞానమును ఆత్మయు ప్రేమ కలిగిన ప్రదేశాలలో నువ్వు ఉండాలి, అలాంటి వ్యక్తులతో నీ ఫెలోషిప్ పెరగాలి. అది పెరిగిందనుకోండి అప్పుడు నువ్వు బలహీనుని ప్రేమిస్తావు, నువ్వు వాళ్ళని తోసేవు, నా దగ్గర చాలా జ్ఞానం ఉంది, నా పక్కన వాళ్ళందరూ ఎదలో మూర్ఖులు, వీళ్ళకేం తెలీదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేను చెడిపోతానని నువ్వు అనుకో. నీ వెలుగు వారి మీద పడి, సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి చంద్రుడు ప్రకాశించినట్లు నీ సహవాసాన్ని బట్టి ఆ ఎర్రివాడు మూర్ఖుడు జ్ఞానిగా మారిపోతాడు. అదే నువ్వు వెళ్ళి 10 మంది మూర్ఖులతో కూర్చున్నావు అనుకోండి, నీ జ్ఞానం కూడా ఏమైపోద్ది, మూర్ఖులైపోద్ది. నీ సహవాసం ఎలా ఉంటుంది? నిజమైన జ్ఞానము ఎలాంటి ఫెలోషిప్ను బట్టి నువ్వు డెవలప్ అవుతున్నావు. ఎవరైనా ఉన్నారా మీ దగ్గర, మీరు పిల్లలకు చెప్తారు, రే ఎవడ పడి తాడితో ఫ్రెండ్షిప్ చేయకండి, మంచి వాళ్ళని చూసి బాగా చదివే వాళ్ళతోనే మీరు ఫ్రెండ్షిప్ చేయండి, ఫస్ట్ నుంచి పిల్లలతోనే మీరు ఎప్పుడు కూడా రిలేషన్షిప్ కలిగి ఉండండి అని చెప్తా ఉంటాం. బాగా చదువుకున్నాడు చెప్తారా, మొద్దులతో తిరుగు అని చెప్తారా, ఎవరితో చెప్తారు? ఎప్పుడైనా మీ బాధ అంతా బాగా చదివేవాళ్ళు, బాగా చదివే వాళ్ళతో తిరిగితే మీకే మీ పిల్లలకి ఏమొస్తుంది నేను చెప్పనా, అసూయ వస్తుంది. బాగా చదివేవాడు స్కూల్ పిల్లల్లో ఎట్టి పరిస్థితుల్లో సుమారు 9వ తరగతి వచ్చేంత వరకు కూడా వాడిలో ఉండేది జల స్పిరిట్ ఉంటుంది. వాడికి ఎలా చదవాలో తెలుసు, అది ఎప్పుడు చెప్పడు. నువ్వు ఫెలోషిప్ చేసినంత మాత్రం ఉపయోగం ఏమి ఉండదు, వాడే ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలనుకుంటాడు, నీకు ఇవ్వాలనుకుంటాడు, చెప్పండి ఎవడైనా ఎప్పుడైనా. మా పాప విషయంలో నేను చూస్తున్నాను, ఇప్పుడు మా పాపకు చెప్తాను నేను, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు తెలిసింది కదా నువ్వు వాళ్ళకి చెప్పు అంటాను వెళ్ళి. అదేంటి వాళ్ళు ఎవరో చెప్పరు కదా అంటది, నువ్వు చెప్పు, వాళ్ళు ఎవరు చెప్పరు కాబట్టి నువ్వు చెప్పు. వాళ్ళకి అర్థం కాలేదన్నావా, నువ్వు వెళ్ళి నీకు అర్థమైంది చెప్పు, వాళ్ళ దగ్గర లేదన్నారా నీ దగ్గర ఉన్న దివ్వ అని. అది కాదు అలీబాబు, వాళ్ళు ఎవరు అలా చెయ్యరు, వాడు ఎప్పుడు నాకు అలా చెప్పడు, ఆడి చెప్పడు కాబట్టే నువ్వు క్రైస్తవురాలు, కాబట్టే నువ్వు ఆ పని చెయ్యాలి. ఆ స్పిరిట్ చిన్నపిల్లలకు ఉండదు. మీరు వెళ్ళి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయమంటే వాళ్ళలాగా తయారవ్వమనే మీ ఉద్దేశం ఏంటి? వాడు బాగా చదువుతాడు కాబట్టి ఆడి ఫ్రెండ్షిప్ ను బట్టి వాడు చదువు మీకు ఎక్కుద్దా నేకుద్దా? నువ్వు ఇంటి కాడ టీవీ చూసి కార్టూన్ నెట్వర్క్ దగ్గర ఉండి రోడ్ల మొండి తిరుగుతూ అక్కడ ఇక్కడ సంగతులు నేర్చుకుంటే ఈ పిల్లవాడు చదువుకుంటాడు, నువ్వు వాడితో కూర్చుంటూ వచ్చేస్తా చదువు రాదు. ఇవి లక్షణాలకు సంబంధించింది, జ్ఞానానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి ఆ లక్షణాలు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, వారి లక్షణాలు నువ్వేం తీసుకుంటున్నావు. ఒక ఆయన వచ్చి అడిగాడు ఒకసారి, ఒక పెద్ద ఆయన నాతో చెప్పాడు. ఆయన అన్నాడు, బ్రదర్ వెన్ యు ఆర్ కమింగ్ టు మీ, నువ్వు మొదటి రోజు నేను చాలా మంచివాడుగా కనపడతాను, వారి నెల రోజుల తర్వాత నా అంత దరిద్రుడు ఇంకోడు కనపడ్డు నీకు అన్నాడు. అదేంటండి అలాగన్నారు అని అంటే, ద డే వన్ నీకు ఫ్యాషన్ అని చూడడం చాలా ఆసక్తి, కాబట్టి నువ్వు చాలా ఆసక్తి చూస్తావు, 30 రోజుల తర్వాత వీడి దగ్గర ఏమీ లేదనిపిస్తుంది నీకు. అంతేకాదు, నువ్వు దూరంగా ఉన్నప్పుడు నా షర్ట్ చాలా వైట్ గా కనపడద్ది, నువ్వు దగ్గరికి వచ్చేటువంటి మురికి కనపడద్ది, ఇంకా దగ్గరికి వచ్చి చూస్తే నా బనియన్ లోపల, అంటే నా షర్ట్ లోపల ఉన్న ఆ అండర్లో వేసుకున్నటువంటి బనియన్కి హోల్స్ కనపడతాయి. నువ్వు బాగా దగ్గరకు వచ్చే కొద్దీ నా షర్ట్ చీప్ అని నీకు తెలుస్తుంది, దూరంగా ఉన్నప్పుడు తెలుపు, దగ్గర ఉన్నప్పుడు మురికిగా కనపడద్ది. ఇఫ్ యూ కమ్ క్లోజ్ అండ్ క్లోజ్ అండ్ క్లోజ్ అండ్ నియర్ టు మీ, నా లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు కనపడతా ఉంటాయి. నెవర్ సీ మై వీక్నెసెస్, సీ మై స్ట్రెంగ్స్ అన్నాడు ఆయన. నా బలహీనతలు చూడకు, నా బలాన్ని చూడు, అది జ్ఞానము అని చెప్పాడు ఆయన. నిజమే కదా, ఈరోజు మనం దూరంగా ఉన్నంతసేపు అయ్యి బాబా ఆ పాస్టర్ గారు ఎలాగా, ఆ పాస్టర్ గారు ఎలాగా అని చెప్తారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగానండి. పాస్టర్ గారు ఒక సేవకుడు గురించి నేను విన్నాను, అతను చాలా నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఎవరికీ లొంగకుండా భయపడకుండా టెర్రరిస్టులకు ఎదురు చూసి విశ్వాసంతో దేవుని కొరకు పోరాడి దేవుని కొరకు యథార్థమైన సేవ చేస్తా ఉన్నాడు. లాస్ట్ వీక్ అతని గురించి ఆరాధన టీవీ న్యూస్ లో అతనికి 3 భార్యలు ఉన్నారన్న విషయం పబ్లిక్ గా ఫోటోలతో కుటుంబాలతో సహా ఫోటోలు వేశారు. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ధైర్యము, మొండితనము, సేవ, సంఘాలు ఓ బొమ్మణంగా కట్టాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నీకు ఇప్పుడు నేను ముందు చెప్పిన మాటకి గౌరవం ఇప్పుడు రెండోసారి చెప్పిన మాట ద్వారా వచ్చిందా పోయిందా? పోయిందా లేదా? నిజానికి ఆయన దేవుని కొరకు చేసినటువంటి పని గురించి నువ్వు విన్నది సత్యమా కాదా పరిశీలించుకోలేదే? పరిశీలించావా? కానీ ఎవడో వార్తాహరుడు ఇచ్చాడు, ఆ ఇచ్చిన టీవీ నైన్ న్యూస్ లాగా మనం కూడా ఏం చేసాం, డన్, వరుసని వరుసని వేసేస్తుంటే మనం కూడా దాన్ని నమ్మేస్తా ఉంటాం. నిజానికి అభిప్రాయాలు మార్చుకోవటం అనేది అతనితో సహవాసం చేస్తే నీకు తెలుస్తుంది. నీకు ఫెలోషిప్ లేదు కదా అతనితో, ఎవడో చెప్పింది నువ్వు ఎలా నమ్మావు? జ్ఞానుల సహవాసం వాళ్ళ క్రియలను, వాళ్ళ బలహీనతలను వెతకడం కాదు, వాళ్ళ బలాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని పట్టుకోవడం. జ్ఞానులతో ఉండేటప్పుడు నువ్వు నేర్చుకునేది వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, అవి నీలో లేవని తెలుసుకోవటం ఎలా, అవి నీలో ఇంపార్ట్ చేసుకోవటం ఎలా, వాటి కొరకు నిలబడడం ఎలా, దానిలో నిలబడి. దుష్టుల సహవాసం ఏంటి, వాళ్ళు చేశారు మనం కూడా చేయాలి, వాళ్ళు చెప్తున్నారు మనం కూడా చెప్తాం, వాళ్ళు అలాగే ఉంటారు మనం కూడా అలాగే ఉందాం, ఏం తప్పేంటి, అందరు అలాగే ఉంటున్నారు కదా, అవునా కాదా? దుష్టుల సహవాసం వాళ్ళని వెంబడించమని చెప్పొద్ది, జ్ఞానుల సహవాసం వాళ్ళ దగ్గర ఉన్నది నేర్చుకోమని చెప్పొద్ది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వెలా నాశనం అవ్వకూడదో తెలుసుకో. జ్ఞానుల సహవాసం చేస్తే నాశనం అవ్వు, మూర్ఖుల సహవాసం చేస్తే నాశనం అవుతావు. నువ్వు దేవుని సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడైనా నువ్వు మూర్ఖుల సహవాసం చేస్తున్నావేమో, ఆ మూర్ఖుల లిస్టులో మీ అమ్మ నాన్న కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు నిన్ను జ్ఞానంతో నడిపించగలిగిన శక్తివంతులో కాదో తెలియదు, కానీ లోకంతో నడిపిస్తారు. అందరూ అలాగే చెప్తారు, నువ్వు కూడా అలాగే చెప్పు నీ భర్త దగ్గర అంటే అది తప్పు. నీ భర్త దగ్గర ఎలా ఉండాలో నీ బైబిల్ చెప్తుంది, అది జ్ఞానం. దేవుని సన్నిధి చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ బ్రతకాలి. సో దేవుని సన్నిధిలో మన కుడి చేయి పైకి ఎత్తి అడుగుదాం. ప్రభువా, నేను ఎక్కడైనా నా స్నేహితుల్లో కానీ నా సహవాసాల్లో కానీ మూర్ఖులు ఉంటున్నారేమో, వాళ్ళు నా ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నారేమో, నాకు తెలియకుండానే నన్ను వెనక్కి లాగేస్తారేమో, నేను నీ మేలుని చూడలేకుండా నన్ను ఆపేస్తారేమో, నేను వెంబడిస్తున్నటువంటి దేవుని సన్నిధిని సైతం నేను నిర్లక్ష్య పెట్టేలా చేస్తారేమో, అలా కాకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నాకు జ్ఞానుల సహవాసం ఇవ్వండి నాయన, వారితో పరిశుద్ధుల సహవాసంతో మేము ఉండడానికి సహాయం చేయండి. అలాంటి జ్ఞానం కలిగిన వారి విషయాలను మేము సద్విషయాలను నేర్చుకోగలుగుతాం, తద్వారా మా ఆత్మలను కాపాడుకోగలుగుతాం, మా తరానికి మేము వారసులను ఇవ్వగలుగుతాం, మా జీవితంలో మేము నిజమైన జ్ఞానమును సంపాదించుకోవటానికి మాకు మంచి శిక్షకుడు కావాలి, బోధకుడు కావాలి, నాయకుడు కావాలి, అది నువ్వే కావాలి, నీ వాక్యంలో నుంచి మాకు కావాలి. మాకు స్థిరముగా నడిపించు, బలవంతులు కావాలి, మా కరంటు జ్ఞానులతో సహవాసం ఇవ్వండి. తెలియక చేసినా తెలిసి చేసినా మేము వెంబడించే మూర్ఖుల సహవాసం వల్ల మేము నాశనం అవుతామని మాకు అర్థమైంది కాబట్టి ఆ నాశనానికి పోకుండానే మమ్మల్ని నడిపించమని నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, నీ చిత్తమును మాకు సహాయం చేయండి, నీ ఆలోచన చొప్పున మాకు బలపరచండి. మేము తెలియకుండా చాలా మంది మూర్ఖులతో మేము డే టు డే లైఫ్ లో మేము కొనసాగుతూ ఉంటాం. తెలుసు ప్రభువా వాళ్ళు మూర్ఖులని, కానీ అవాయిడ్ చేయం. మేము కూర్చోకూడదని తెలుసుకొని కూర్చుంటాం, ఉండకూడదని తెలుసు ఉంటాము. మేము ఆ ప్రదేశం వెళ్ళిపోవాలని తెలుసు కానీ వెళ్ళం. కానీ అలాంటి ప్రదేశాల్లో నీ ఆత్మ యొక్క సుందర పాటను మేము వినడానికి సహాయం చేయి, మనస్సాక్షి చెప్పే సంగతులు వినడానికి సహాయం చేయి ప్రభువా. తప్పుదము చేస్తున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించిన స్వామి తండ్రి, మాకు తెలుసు మాకున్నటువంటి మూర్ఖులు. మేము తప్పు చేసేటప్పుడు మా స్నేహితుడు చెప్పాలి, నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమిస్తాడు, నేను తప్పు చేస్తే నన్ను బయటకు తీసుకొస్తాడు, నేను పాపంలో ఉంటే నన్ను బయటకు తేవడానికి ప్రయాసపడతాడు, అంతేగాని నన్ను ప్రోత్సహించడు, నేను చేసేదాన్ని సమర్థించడు, నేను చేస్తున్న వెనక కాపలా చేయడు, నన్ను ప్రొటెక్ట్ చేయడు, నన్ను కంఫర్ట్ చేయడు, నన్ను వార్న్ చేసేవాడు నా ఫ్రెండ్ ప్రభువా. నా సహవాసం అలాంటి వాడితో ఉంచండి, నన్ను గద్దించే చోట ఉంచండి ప్రభువా, నన్ను హెచ్చరించే చోట ఉంచండి నాయన, నన్ను అన్ని పరిస్థితుల్లో అవసరమైతే ఒక దెబ్బ వేయగలిగే ప్రదేశంలో నన్ను పెట్టు ప్రభువా. బుద్ధి కలిగిన వాడు దెబ్బకు గుణపడతాడని చెప్తున్నావు కదా, కాబట్టి ఆ దెబ్బ అయినా పడాలి, కానీ నాకు బుద్ధి కోల్పోయినటువంటి ఆ మూర్ఖుని సహవాసం నాకు వద్దు ప్రభువా. అయ్యా, మూర్ఖుడు మేలైన వాటి కొరకు ఎదురు చూడడు, ఆ మూర్ఖుడు చేసే పనులు చాలా బైబిల్ చెప్తున్నా, పనులు నేను చేయకూడదు. నా జ్ఞానుల సహవాసం నాకు దయచేసి నేను నశించిపోకుండా కాపాడుకొని నాయన నీ ప్రభావం కలిగిన వెలుగులో మేము శాశ్వత కాలం నిత్యత్వము బండ మీద కట్టుకుని స్థిరంగా ఉంటుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మూడో విషయాన్ని మనం చూద్దామా, అలాగే 13:23 13:23, బీదలు సజ్జపరచు క్రొత్త భూమి విస్తారంగా పడును, అన్యాయం వల్ల నశించువారు కలరు. దేని వల్ల నశించిపోతారు? అన్యాయం వల్ల నశించిపోతారు. అలాగే 14:7 కూడా చూడండి, 14:7 సామెతలు బుద్ధిని ఎదుటి నుంచి వెళ్ళిపోము, జ్ఞాన వచనములు వాని ఎందు కనబడవు కదా, ఉండవు కదా అసలు. ఇప్పుడు పై విషయాన్ని చూస్తే కింద మాట్లాడు, అన్యాయం వలన ఏమవుతారట? నశించిపోతారు. దేవుని యొక్క తీర్పు విషయంలో మనం భయపడకుండా ఉండడం వల్ల మనం నశించిపోతామని దీని ట్రాన్స్లేషన్ వెర్షన్ వేరే ఉంది, ఇక్కడ ఇలా ఉంది కాబట్టి దాన్ని చూద్దాం మనం. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయము చేయటం వల్ల నశించిపోతున్నాం? నీలో ఏమైనా అన్యాయం ఉందని నీకు తెలుసా? ఉందా లేదా? మీరందరూ న్యాయవంతులేనా? అందరూ పర్ఫెక్ట్ గానే ఉన్నారా? కాదు అనకండి, కాదు అన్నారంటే మీరు అన్యాయవంతులని అనిపించుకున్నట్టే. అవునా కాదా? మీరు న్యాయవంతులా అన్నప్పుడు నేను కాదండి అన్నాను, అయితే అన్యాయవంతులు అని చెప్పుకోవాలి. లేదండి, అన్ని విషయాల్లో కాదండి, కొన్ని విషయాల్లోనే నేను తేడా ఉంటున్నానండి అంటే అది ఒప్పుకోండి. అన్యాయం ఎక్కడెక్కడ చేస్తారు చెప్పండి? ఏ కార్నర్స్ లో మనం ఎక్కువ అన్యాయానికి ఇంపార్టెన్స్ ఇస్తాం? అన్యాయం అన్యాయం మీ పరిధిలో అన్యాయాలు చెప్పండి, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. పాస్టర్గా నా అన్యాయాలు వేరుగా ఉంటాయి, బిజినెస్ మ్యాన్ అన్యాయాలు వేరుగా ఉంటాయి, ఉద్యోగస్తుడి అన్యాయాలు వేరుగా ఉంటాయి. నిన్న ఎవరో శ్రీకాకుళంలో మెడికల్ కాలేజీలో కాలేజీ లోపలికి వచ్చిన వెంటనే చేయి పెట్టాలి, అక్కడ థంబ్ స్కాన్ ఉంటుంది, బయోమెట్రిక్ అంటారు దాన్ని, ఇలా పెట్టగానే అది రికార్డ్ చేస్తా, నువ్వు వచ్చి వెళ్ళిపో లోపలికని. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అక్కడ మేలు ముద్రేసి రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే రెడీమేడ్ లేటెక్స్ అని ఒక రబ్బర్ లాంటిది, బెలూన్స్ ఉన్నాయి కదా, బెలూన్స్ తయారు చేస్తారు, అలాంటి లేటెక్స్ దొరుకుతుంది, దాంతో ఫింగర్ ప్రింట్ని వాళ్ళు లేటెక్స్ ప్రింట్ వేస్తారట. అది ఎవరికి, అది ఒక 5 తీసి 5 ఇచ్చాడు ఆయన, ఓ డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు. ఒరే బాబు, నేను ఎప్పుడైనా రాకపోతే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు అది తీసుకెళ్ళి దాని అక్కడ పెట్టరా అని. ఈ చేతికి అది ఎక్కించుకుని అది తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే ఆ డాక్టర్ గారు వచ్చారని రికార్డ్ చేస్తారు. దానికేం తెలుసు, అది మనిషి జంతువు, దానికి కావాల్సిన ముద్ర కదా, ముద్ర పడిపోయింది వెళ్ళిపోమంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అయిపోతున్నాడు ఆయన, పెట్టి 3 నెలలు అయింది, 3 నెలల నుంచి అదే ఫాలో అయిపోతున్నాడు. నిన్న దొరికిపోయాడు, ఎందుకంటే ఎవరో ఒక డౌట్ వచ్చింది, ఆ మనిషి కనపట్టలేదు కానీ ప్రతిరోజు ఫుల్ శాలరీ ఎలాగొస్తుంది దీనికి అని పట్టుకున్నారంట. ఏమవుతుంది చెప్పండి, పట్టుకోరా? అన్యాయమా న్యాయమా? నిజంగా ఆయన అడిగితే నేను బయటకు వెళ్ళి ఈ మెడికల్ కాలేజీలో స్టక్ అయిపోతే నా జీతం 45,000 కానీ 40,000 కానీ నేను బయటకు వెళ్ళి 40 ప్రాణాలను కాపాడుతున్నాను రోజు అన్నాడు ఆయన. న్యాయమా అన్యాయమా? 40 ప్రాణాలు రోజు కాపాడుతున్నాడు ఆయన. చాలా పెద్ద నరాల డాక్టర్, చచ్చిపోతున్న వాళ్ళని బతికించేస్తాడు, నరాలు తెగిపోతే అతికించేస్తాడు. 40 మందిని కాపాడుతున్నాడు పెర్ డే. ఇది జీతం 40,000. ముద్ర వేయడం తప్పేంటి? ఇప్పుడు న్యాయమా అన్యాయమా? డాక్టర్ ఎంత సమస్య! ఇదేం బేతాల ప్రశ్న చెట్టు దిగి పారిపోవడానికి. వాస్తవం ఏంటి? నువ్వు ఒక ప్రభుత్వానికి లోబడిన వ్యక్తివైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ గడియకు నువ్వు లోపలికెళ్ళి ఆ గడియ నిర్ణయకాలం తర్వాత నువ్వు బయటికి రావాలి. అవసరమైతే సెలవు పెట్టుకుని వెళ్ళు. అంతేగాని అక్కడ దొంగ పని చేసి ఇక్కడ నువ్వు 10 మందిని బతికిస్తున్నావనంటే యువర్ అండర్ జడ్జ్మెంట్. నువ్వు తీర్పులో పడినట్టే, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అన్యాయవంతుడివే. చాలా మంది అన్యాయవంతులు మనలో చాలా మంది. నిన్న ఉదయాన్నే నేను ఒక పాస్ గారితో కలిశాను. ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడు. ఆయన, పాస్ గారు నేను వెళ్ళొస్తాను, నాకు కొంచెం పని ఉంది అనంటే, అవునండి మీరు డ్యూటీ నుంచి వచ్చారు నాకు తెలుసు అన్నాను. అనంటే, ఇప్పుడు డ్యూటీ నుంచి కాదని వేరే చోటకి వెళ్తానండి. మీరు డ్యూటీ నుంచి రాలేదా అన్నాను. ఆ డ్యూటీ నుంచి వచ్చారని ఈ టైంలో ఎలా వచ్చారన్నాను. అంటే ఆయన పర్మిషన్ పెట్టారండి. పర్మిషన్ ఇప్పుడు ఎలా పెడతారు సార్? నేను స్టీల్ ప్లాంట్లో పనిచేసి వచ్చాను, అది ఎలా పర్మిషన్ అవుతుంది సార్? అంటే అంటే ఏదో పని మీద వచ్చి మళ్ళీ వెళ్ళిపోతానన్నాడ. నువ్వు పాస్టర్వి అయితే సెలవు పెట్టరా, లేకపోతే రిజైన్ చేసి పని. రెండు పనులు చేస్తానంటే న్యాయం ఎలాగవుతుంది? నువ్వు ప్రభుత్వం దగ్గర శాలరీ తీసేసుకుంటున్నావు, ఇటు పాస్టర్ దగ్గర పనిచేసి వీళ్ళ దగ్గర నువ్వు ఎత్తున్నావు బయట. పాపం కదా, అన్యాయం కదా, అది చేయడానికి కుదరదు. వాక్యం వ్యతిరేకంగా చెప్తుంది. నువ్వు జీతగాడు జీతగాడులాగా ఉండు, కాపర్ కాపర్లాగా ఉండు. న్యాయం ఏంటి? ఒకే పద్ధతి. నీలో ఏ ఏ విషయాల్లో మనం అన్యాయంగా ఉంటాం మీకు తెలీదా? తెలుసా తెలీదా? ఇప్పుడు అడుగుదాం. అన్యాయం వలన నశించిపోయే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎలా నాశనం అయిపోకూడదో తెలియాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన అంటాడు, నేను ఈ నుంచి కోరుకున్నది నీతి, న్యాయము, కనికరము, ప్రేమ, ఈ 4 అడుగుతాడంట. దానిలో ఖచ్చితంగా న్యాయం అనే పాయింట్ ఉంది. కానీ సొలొమోను ఒక మాట చెప్తాడు, న్యాయం దొరికే ప్రదేశానికి వెళ్తే అక్కడ అన్యాయం దొరికిందంటాడు. నిజానికి అది కోర్టు కాదు, మనమే. మన దగ్గరికి వచ్చి వీడు చాలా న్యాయవంతుల్లాగా ఉన్నాడు అనుకున్నాడు అనుకోండి, మనమే అన్యాయం చేస్తామంట. దాన్ని అన్యాయం చేసే విషయాల్లో మనం 3 పద్ధతులు వాడతామంట. 1, కనుసైగ చేస్తామంట. అవతరుడికి మనం మస్క కొట్టాలంటే ఏం చెప్తాం చెప్పండి? చిన్న కనుగొడతాం కదా. చిన్న కనుగొట్టామంటే దాని అర్థం ఏంటి? ఒరే నేను ఇటు నుంచి దెబ్బేస్తాను, నువ్వు ఒకటి నుంచి దెబ్బేసి బయటకు వెళ్ళిపో, అన్యాయం. 2, చేతులతో శరీర భంగిమలు వాడతామంట. చేతులతో కొన్నిసార్లు మనం అవతలదే ఆవిడ చెప్పి మన ఒక కెమెరా గురించి మాట్లాడడానికి ఒక తమ్ముడు వెళ్ళాడు. వెనకతను నవీన్ వచ్చి చెప్తున్నాడు, అన్నా ఆ డెమోన్స్ట్రేషన్ ఇస్తుంటే అది తీసుకుని అర్జెంటుగా అప్పోస్ అప్పోజ్ తీసేసుకోవాలనిపించింది, అలా ఉంది అది. కానీ వెనకతను ఒకడు మాత్రం ఇలా చేతులెత్తి ఇలాగ అంటున్నాడంట, మాట్లాడితే 5 నిమిషాలకు ఒకసారి ఇలాగ అంటున్నాడంట. దానికి వీడికి అర్థంలో కనబడుతుంది ఇలాగంటే ఏంటి దాని అర్థం? వద్దురా, ఆడు చూపి చెప్పే మాయలో పడకో, అది మార్కెటింగ్ టెక్నిక్, అంత అమోఘంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంటేనే ప్రోడక్ట్కి సత్తా లేదని అర్థం, నువ్వు తొందర పడకరా బాబు అని. అది లాస్ట్లో చూశాడట ఈ జ్ఞాని. ఒకసారి చూసి ఏంటి ఇలా తేడా కొడుతున్నట్టుందంటే కళ్ళుతో సై చేశాడట, కళ్ళుతో కొంచెం కొనుగొట్టాడండి, కొనకు కంగారు పడకాలి. అంటే ఇది అలా ఉంచండి, దీని సంగతి చూడండి అన్నాడంట. ఆడికి సౌండ్ ఆఫ్ అయిపోయింది. వెంటనే 2 ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చినప్పుడు చెప్తున్నారు, ఒక మనిషి అన్యాయపు సంగతులను సైతం తెలివికి వాడేసుకోగలడు. చాలా జ్ఞానంగా వాడేసుకుంటాం. అందుకనే శరీర భంగిమలు కానీ కనుసైగలను కానీ మన మాటలు కానీ, కొన్నిసార్లు మాటలు మనం మాట్లాడేటప్పుడు చాలా జ్ఞానంగా మాట్లాడేవాళ్ళు ఉంటారండి. నేను తీసుకోనా అని అనుకోండి, ఇదా 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 అని అంటే దాని అర్థం ఏంటి? నాకు నచ్చట్లేదు, నువ్వు తీసుకోను. ఆ సేల్స్ మ్యాన్ ఏమంది, దీనికి ఏం తక్కువ అయిపోయింది, ఏం తక్కువ, చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి అంటే, ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని. దాని అర్థం ఏంటి? కానీ ఆ పక్కన ఏదో బ్రాకెట్ ఉంది. చాలా సందర్భాల్లో మన మాటల్లో కొన్ని రకాలుగా కూడా మాట్లాడుతూ ఉంటాం, వ్యంగ్యంగా మాట్లాడడం. ఏ పద్ధతుల్లో నువ్వు మాట్లాడినా అన్యాయం అనేది ఉండదు. బీ ప్లెయిన్ గా ఉండండి, ఎప్పుడు ఒకేలా ఉండండి, యథార్థంగా ఉండండి. ఎక్కడా కూడా దానిలో కల్మషము, అరమరికలు లేకుండా మాట్లాడటం అనేది బైబిల్ పద్ధతి. అది క్లియర్ గా చెప్పండి. నన్ను ఒక ఆయన వచ్చి అడిగాడు ఒకసారి, మన పిల్లలు ఎవరు వచ్చారు నాతో, అది కొంటున్నాం. కొంటున్నప్పుడు చూడండి సార్ ఇంతకంటే ప్రోడక్ట్ ఇంకెక్కడ దొరకదండి, నీ దగ్గర దొరకదని నాకు అర్థమైంది, నేను ఇంకో చోట కొనుక్కుంటానని బయటకు వచ్చాను. వచ్చేస్తుంటే వాళ్ళని ఎలా వెళ్ళిపోతున్నారు సార్ మీరు అని అడుగుతున్నాడు. ఇంతసేపు నేను ఎలా వెళ్ళిపోతారు అసలు మీ మనసు? నా డబ్బులు నా ఇష్టమయ్యా, నువ్వెవడు నన్ను బిగించేయడానికి? ఏ నువ్వు బతినాడు నేను కొనేస్తానా? నువ్వు నన్ను రెచ్చగొడితే కొనేస్తానా? ఐఎమ్ సారీ, నాకు నచ్చలేదు, నాకు అదే నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ దానిలో లేవన్నా. అదేంటండి, ఇంకెక్కడ దొరకదండి అన్నాడు. దొరకకపోతే ఎత్తుక్కుంటాను, లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తయారు చేయించుకుంటాను, అందుకే నీ దగ్గర కొన్నాం. నా ఇష్టం, నాకు అది నచ్చలేదు, నీ దగ్గరే నేను ఎందుకు మొమ్మటపడాలి? వ్యాపారం దగ్గర నేను ఎందుకు అలా సిగ్గుపడాలి? లేదు, నాకు కావాల్సిందే నువ్వు ఇస్తావు చెప్పు. అరే, కొన్ని సమయాల్లో మనం కొన్ని చోట్ల నుంచి ఒకసారి 5 పేపర్లు కొన్నాం, తెల్ల పేపర్లు. పేపర్ ఎంత తెలుసా? పావలా. ఆడు 10 రూపాయకి అమ్మాడు. 3 పేపర్లు వాడాను, 2 పేపర్లు మిగిలిపోయినాయి. మీరు వెళ్ళి ఇచ్చేస్తారా? దమ్ముందా? ఉందా దమ్ము? లేదు కదా. నేను అది ఎందుకు ఇచ్చానంటే అసలు నేను ఇవ్వగలనా లేదు తెలుసుకుందామని. సో ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, నా ఈగో. ఆడనే మాటలకి నేను పడగలనా లేదా? నోరిప్పకుండా ఉండగలనా లేదా? అలాంటి పరిస్థితిలో వెళ్తే నా ఆత్మాభిమానము ఆ తోటకూర పక్కకు తీసి వెళ్ళి ధైర్యంగా చేయగలనా లేదా? సిగ్గు అవి ఉండకూడదు. దానివల్ల నాకు నేనే కదా నష్టపోతాను. ఎందుకు? తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చేస్తే ఆడేమో నేను తీసుకున్నాడు, ఎందుకు తీసుకోవు? మళ్ళీ దానికి ఆర్గ్యుమెంట్ రీజను, ఎందుకు తీసుకోవు? నేను 5 పట్టుకెళ్ళాను. పేపర్ మచ్చ కానీ డాగ్ కానీ నలగడం కానీ ఉంటే నువ్వు తీసుకోవద్దు. నువ్వు కింద పేపర్ తీ, దానిలాగా నా పేపర్ లేకపోతే నేను పట్టుకెళ్ళిపోతాను. అయినా నేను తీసుకోను అన్నాడు. కుదరదు, తీసుకోవాల్సిందే. 10 నిమిషాలు నేను అక్కడ తీసుకోవాల్సిందే అని నుంచినప్పుడు పక్కన 10 మంది బేరం పోదు కదా. అంటే అటు ఇటు చూసి నువ్వెక్కడ దొరికా బాబు? నా మా ఊరు ఇక్కడే, మా ఇల్లు అక్కడ, నేను ఇక్కడే దొరుకుగాను, ఇచ్చే డబ్బులను పోనీ ఇంకేమన్నా పట్టుకెళ్ళను. అది బేరం, ఒప్పుకుంటాను. నీకు ఇది నచ్చలేదు, ఇంకోటి తీసుకోండి, ఇది ఇచ్చేసి నాకు అది ఇచ్చేయి, ఆ రబ్బర్ ఇచ్చేసి అని చెప్పి 2 రూపాయలు రబ్బర్ పట్టుకొచ్చాను. అంటే ఆ సమయం ఆ పరిస్థితుల మధ్య నేను అన్యాయము అనే పదం వెనక నేను ఆ పరిస్థితులను ఎలా కంట్రోల్ చేసుకోగలనో చెక్ చేసుకోవటానికి. అదర్ఎల్స్ నా తెలివితేటల గురించో లేకపోతే నేనేదో విద్యను అడితో తగువాడి నేను తెచ్చుకుంటాను, అవి నేను నాకు లేవు. నేను నష్టపోగలిగినంత నేను చాలా నష్టపోయాను. కొన్ని 1000 రూపాయల వస్తువులు తిరిగి ఇవ్వకుండా కూడా నేను ఉంచేసుకున్నాను. ఈ చలే ఎప్పుడో చోట ఎవరికొకరికి ఉపయోగపడద్దులే అని. కానీ చిన్న చిన్న విషయాల దగ్గరే మనం తగ్గలేం. అక్కడ నా సెల్ఫిష్నెస్, నా ఈగో, నాకున్నటువంటి వ్యక్తిత్వం అది చావాలి, చంపుకోగలనా లేదా అని చెప్పడానికే తిరిగి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి సమయంలో కూడా అన్యాయం అనేది దేవుడు అంగీకరించడు. అన్యాయం వల్ల నువ్వేమవుతావు? నాశనం అయిపోతావు. ఎలా నాశనం అవకూడదో మనకు తెలిసిపోయింది. ఏం చేయడం ద్వారా నాశనం అవుతాం? నాశనం చేయడం, లేక అన్యాయం చేయడం. అడుగుదామా దేవుని సహాయం, అడుగుదామా? ఎవరో ఒకరు గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేయండి, దాంతోపాటు అందరం ఎక్కిపోతాం. ఇప్పుడు 2 చేతులు పైకెద్దాం గట్టిగా. అన్యాయం గురించి మాత్రమే ప్రార్థన చేయండి.
మాలో చాలా అన్యాయం ఉందని మాట్లాడుతున్నాం ప్రభువా. అవునైనా మాకు తెలియదు ఇది కూడా అన్యాయమే అనే క్రియలు చాలా మాలో ఉన్నాయి ప్రభువా. దాని వల్ల మేమే నాశనం అయిపోతున్నాం, మాకు రావాల్సిన రావట్లేదు అని ఈరోజు ఈ వాక్యం చెప్తుంది ప్రభువా. ఏమైనా అన్యాయంగా ఉండకూడదని నీ వాక్యం చెప్తుంది ప్రభువా. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో న్యాయంగా యథార్థంగా బ్రతుకో ప్రభువా. ఈ యొక్క సేవకులు భక్తులు కూడా అంతే న్యాయంగా బ్రతికారు ప్రభువా. కానీ ఈరోజు క్రైస్తవులు చెప్తున్నాము, నేను నిన్ను తెలుసుకుని బిడ్డలమని చెప్తున్నాము, అయినా సరే మాలో అన్యాయం కూరుకుపోయింది ప్రభువా. ఏమైనా చాలా విషయాల్లో మేము అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం ప్రభువా. సహాయం దయచేయండి ప్రభువా. ఉదయకాల సమయంలో అడుగుతున్నాం ప్రభువా, సహాయం
దయచేయండి. అన్యాయం చేయకుండా అన్యాయం తొలగించుకోవడానికి
సర్వశక్తి అన్యాయం చోట అమ్మని వాక్యం చెప్తుంది ప్రభువా. కానీ నేను తెలుసుకునే పెట్టలుగా మేము మాత్రం అనేక మంది దగ్గర అన్యాయంగా నేను బ్రతుకుతున్నాం ప్రభువా. ఇవన్న మా ఒక అన్యాయం క్రియ దగ్గరికి ఎవరు రావట్లేదు ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నేను నీతి కలిగి న్యాయం కలిగి మేము జీవించడం సహాయం దయచేయండి ప్రభువా. నువ్వు ఈరోజు కోరుకుంటున్నావు ప్రభువా, ఇవన్న నా బిడ్డలు ఈరోజు నేను వ్యాధునికి వచ్చారు, ఆ బిడ్డలు న్యాయంగా వచ్చారని మాట ఈరోజు ప్రకటించావు ప్రభువా. అవునైనా ఈరోజు తెలుసుకున్న మేము ఇంకెప్పుడు మా జీవితంలో అన్యాయం అనేది లేకుండా న్యాయంగా జీవించడానికి సహాయం దయచేయమని
సహాయం చేయండి ప్రభువా.
నేను న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా. అవునైనా ఏమేవో క్రియలు చేసేసి నీ గురించి ఏమేవో చెప్పేయడం కాదు కానీ ప్రభువా, మేము నిజమైన న్యాయంగా జీవించగలిగితే మేము చేయలేని పని నువ్వు చేయగలుగుతున్నావు. ఏంటంటే ఇదిగో నా దేవుడు న్యాయంగా ఉన్నాడు కాబట్టి, నాకు న్యాయంగా ఉండమన్నాడు కాబట్టి నేను న్యాయంగా జీవిస్తానని అనేక మందికి చెప్పగలిగేలా ఉన్నాను. సహాయం దయచేయండి ప్రభువా, మీరు సహాయం దయచేస్తున్న కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్క పెట్టిన ప్రభువా న్యాయంలోకి నడిపిస్తున్నందుకు మీరు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్, కూర్చుందాం. సో ఐదు నాలుగో విషయానికి వెళ్దాం. మొదటిది నాశనం ఎలా అవుతుందండి? ఆజ్ఞకు ఒప్పుకోకపోవడం, లోబడకపోవడం వల్ల. రెండవ నాశనం ఎలా వస్తుంది? మంచి సహవాసం చేయకపోవటం వల్ల. మూడవ నాశనం ఎలా వస్తుంది? అన్యాయం కలిగి ఉండడం వల్ల. నాలుగో నాశనం చూద్దామా? 29:1 సామెతలు 29:1 ప్రొవర్బ్స్ 29:1 ఎన్ని సారులు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనము అవుతాడు. ఎలా నాశనం అవుతాడట? హఠాత్తుగా నాశనం అవుతాడండి. మళ్ళీ ఆ పదం కూడా చూడండి, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఎన్నిసార్లు గద్దిస్తే నువ్వు ఒప్పుకుంటావు? ఎన్నిసార్లు గద్దించవచ్చు నిన్ను? మనకేదో సామెత ఒకటి ఉంది గద్దించడం గురించి. మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట. మంచి గొడ్డుకని ఎందుకన్నారు? మంచి గొడ్డుకే దెబ్బ అంటే మీకు తెలుసా, ఆవుకు ఒక దెబ్బ వేసామనుకో అది తప్పని అది ఏం చేస్తుందో చూసుకుని సెట్ అయిపోద్ది. గేదెకి మీరు నాలుగు దెబ్బలు వేసినా సెట్ అవ్వదు. తేడా ఏంటి తెలుసా? తొక్క మన్నం. దాని తొక్కకే దీని తొక్కే ఎంత తేడావో తెలుసా? మేము పల్లెటూరులో ఉంటాం కదా, గమనిస్తూ ఉంటాం. ఆవు ఎప్పుడైనా మంచినీళ్ళు తాగిందనుకోండి, చెరువులో రెండు కాళ్ళు మాత్రం అలా పెట్టి నోరంతా కిందకి దించి తాగుద్ది. గేదెకి నీళ్లు దగ్గర తీసుకెళ్లేవరకు మొత్తం ఆవులు దిగుద్ది. దిగి మొత్తం నీళ్లు ఖాళీ చేసి కంగాలు చేసేస్తుంది, బురద బురద చేసేది. అది వెళ్ళి అలా దూరిపోద్ది అంతే. నీళ్లు తాగడానికి దానికి ఇష్టం ఉండదేమో రోడ్డు మీద. ఇది మునగమన్నా మునగదు, అది మునగద్దన్నా ఆగదు. అదే తేడా గొడ్డుకో దెబ్బ అంటే. ఇప్పుడు అదే దానికి కొట్టంగానే రోడ్డు నుంచి పక్కెళ్ళిపోద్ది ఆవు అయితే. గేదె నీకేసి ఒక చూపు చూసి నడుచుద్ది మళ్ళీ, అదొక చూపు అంతే. దాని అర్థం నువ్వెత్తుక్కోవాల్సిందే. మనుషులు కూడా చూడండి, హార్న్ కొట్టిన ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. హార్న్ ఎందుకు కొట్టావు? ఒరే నువ్వు వడ్లేకరా అని. ఆడు వెనక్కి తిరిగి చూడడం అర్థం ఏంటి? నువ్వు తిమ్మేంటిరా నన్ను లేపుతున్నావు అని. పశువు లక్షణం అది. బైబిల్ చెప్తుంది ఏ ఏ విషయాలలో ఎన్నిసార్లు చెప్పినా, ఎక్కువసార్లు చెప్పించుకున్నా ఆ చెప్పిన దానికి కూడా వినకపోవడం. ఏ విషయాలు మనం ఎక్కువగా చెవిని పెట్టం, లక్ష్య పెట్టం? మీకేమైనా అనుభవాలు ఉన్నాయా? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా, బ్రదర్ నేను మాత్రం అలాగే ఉన్నానండి. దేవుడు ఎప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాడు, కానీ మారం. మీ ఇంటి దగ్గర మీ సందర్భాల్లో పిల్లలకి మీరు చెప్పేటట్టు, రే నిన్ను చాలా రోజుల నుంచి చెప్తున్నాను నువ్వు మాట అంటలేదు కానీ ఏ రోజు మాత్రం అని భయపెడతా ఉంటావు. ఎన్నిసార్లు గద్దించినా మారని తనం నీలో ఉందా లేదా? దానికి కొన్ని పేర్లు పెట్టుకుందాం. ఏంటో? మొండితనం, ఇంకా మొంకుతనం, పట్టుదల, ఇంకా ఆడపిల్లలు మాట్లాడాను. ఎన్నిసార్లు చెప్పినా మారకపోయిన తనని ఏమంటారు? ఏమనరా? ఏదో అంటారు దాన్ని, మొండి, ఇంకా మొరటితనం. మాట అన్నాడు ఈ బాండోడు అమ్మ బాబు, అసలు ఎన్నిసార్లు చెప్పిన మాట. ఇంకా నీకేమైనా అలాగే ఎన్నిసార్లు మారమని చెప్తున్న మాటలు వినపడుతున్నాయా? ఎక్కడ? ఈ పుల్పిట్ మీద నుంచి ఈ ప్రదేశంలో నిలబడిన దైవసేవకుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండకూడదు అని నీతో ఎన్నో సార్లు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మీకు వినపడుతున్నాయా? వినపడినా కూడా నేను మారను, నేను మారాల్సిన అవసరం లేదు, నువ్వే మారు అన్నట్టు ఒక ఆవిడ మొన్న ఆయన వచ్చి చెప్తున్నాడు. నేను మారను, నువ్వు మారతావో మారు అంతే. నేను ఆ చర్చి మారను, నేను అక్కడికి వెళ్ళి మారను. ఎంత మొండితనం అంటే, ఎంత అంటే ఇంత అంత కాదు. మీరు అంటే ఇప్పుడు విశాలంగా ఉంది కూర్చోండి, తప్పలేదు. ప్రతి మంగళవారం చెప్పుకోవడమే, జరుక్కోండి 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 చెప్పుకోవడమే, సిగ్గు ఉండదు. సిగ్గు ఉండదు. కాఫీ తాగుతారు, చక్కగా టీ పట్టుకుని ముందుకెళ్తున్నారు. సరిగ్గా తీసుకెళ్లి మా సెల్లర్లో పడేయడం, లేదా గుమ్మం దగ్గర పడేయడం. ఈ చుట్టుపక్కల డబ్బులకి ఆ కాఫీ కప్పులు ఉండవు మా దగ్గర తప్ప. అదేం దరిద్రం, తెల్ల పెట్టండి రా ఇంకా, అవి ఎవడో తాగి పడేసాడు అనుకుంటాం. తీసుకెళ్లి కింద మళ్ళీ వదిలేడు. నిన్నైతే వెళ్ళి కారు మీద కూడా పెట్టారు. ఆనందం కొన్ని చోట్ల పెడితే ఉచ్చలు పోయిరాదు అని ఉంటుంది అక్కడ. కరెక్ట్ అక్కడికి వెళ్ళే అక్కడికి వస్తుంది. చెత్త వెయ్యరాదు అని ఉంటుంది అక్కడికి వెళ్ళంగానే. ఇష్టాలనిపిస్తుంది, నో పార్కింగ్ అని ఉంటుంది అక్కడ, ఆపాలనిపిస్తుంది ఎందుకంటే ఖాళీ దొరుకుతుంది అక్కడ. ఉమ్ములు వేయరాదు అని ఉంటుంది అక్కడికి వెళ్ళంగానే. తేపు వస్తుంది లక్షణాలు, బాడీ మెడవంగనితనం అని చెప్తుంది బైబిల్. స్టిఫ్ నెక్కడ పీపుల్ అంట, అంటే మెడ తిరగదు. మెడ పట్టేస్తే మీకు ఉంట చూడండి ఎలా ఉంటుంది. మెడ పట్టేయడం కాదు, అది లోపలే పట్టేసింది. మెడకాయ వంచకపోతే ఏమవుతుంది, గర్వం, గీర, పొగరు. ఎన్నిసార్లు ఇందాక అదే చెప్పు, డస్ట్బిన్ కవర్ అక్కడ ఉంది, ఎవరి కప్పు అటు తీసుకొచ్చి అక్కడ ఇవ్వమను, ఒక నిమిషం నష్టమేం లేదురా బాబు అక్కడ పెట్టండి. ప్రతిసారి ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాం సాక్ష్యం చెడిపోతుంది. ఆ పాస్ట్ ఏదో బాగుతాడట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతారట. చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ అని. మీ వలన జీవించడానికి ప్రయాసపడుతున్న మమ్మల్ని వెనకలాగేసి ఇటు దేవుడి సంగతి పక్కకు పాడేసి అందరూ అలట్టు లేలే జోగి జోగి రాసుకుంటుంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడ చర్చిలో. ఏంది మార్పు లేదు, ఎన్నిసార్లు మాట్లాడినా గద్దించినా వినకపోతే ఏమవుద్దో తెలుసా, సడన్ గా నాశనం వస్తుంది. ఆ సడన్ గా దొరుకుతావు. ఆ దొరికిన తర్వాత పొందిన అవమానం నీ జీవితంలో పోదు. విచిత్రం ఏంటంటే రోజు ఒక ఎదో పని ఒకటి చేస్తాడండి. నువ్వు ఎప్పుడూ చేయవు బుద్ధిమంతురాలువి, కానీ అది చేసి చూస్తూ ఉంటావు. తప్పు లేదు లేదో ఒక్కరోజు పెడతావు అక్కడ ఏదో, ఆ రోజే దొరుకుతావు అందరికి. మొత్తం ఇన్ని రోజుల తాలూకా రిమార్క్ అంతా ఎవడ మీద పడిపోద్ది, ఇదే ఇదే ఇడే ఇడే అంటాడు. పోలీసుడు చూడండి, దొంగడు దొరకంగానే ఆస్తి రికవరీకి పాత దొంగని తీసుకొస్తారు కదా. అలాగా ఫస్ట్ బుక్ మెడవంగనితనం, లోబడంతనం. నిజంగా ఒక తల్లిగారు వచ్చి, మా అబ్బాయి ఈడుకున్నంత పొగరు, ఈడుకున్నంత గేర, ఈడుకున్నంత తిరుగుబాటు, ఈడుకున్నంత మెడపోత్రం, ఇది మా సైడ్ భాష, మెడకు పోత్రం అంట, పుత్రం కడితే ఏమవుతుంది కదలదు కదా, అది మెడపోత్రం. ఎవరికీ లేదండి అని, దామ్మ నీకోసం ప్రార్థన చేస్తానన్న. నా కోసం ఎందుకు, నా కొడుకు కోసం చెయ్యాలి. నీ కొడుకు కాదు చేయాల్సింది, నీ కొడుకులోకి వచ్చింది ఎవరి నుంచి, రక్తం ఎవరిది, నీదే దా, ముందు నీకు చేయాలిరా. అప్పుడు ఆవిడ, నాకు చేస్తావు నీ ఆ భాష అప్పటికప్పుడు బయటకు వస్తుంది వాళ్ళకి. నేను మరి వింటాను కదా, నాకు అలాంటి అలవాటు వస్తుంది, నేర్చుకోవడం అలవాటు. చూశాను నీకు కాబట్టి, నీ కొడుకు చేయాలి, నీకు జట్ అయింది అనుకో దేవుడు నీకు, ఆడు జట్ అయిపోతారు ఆటోమేటిక్. దా ముందు నీకు చేయాలంట అంట, చెయ్యి చూస్తానని. అది గేరే లోపడే మనసు ఎక్కడ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా వింటామా. ఆడు చెప్తున్నాడు, సిగరెట్ తాగద్దురా బాబు, తాగద్దురా బాబు, తాగద్దురా బాబు, తాగద్దురా బాబు అంటే హే తాగితే ఏమవుద్ది అన్నాడు. ఏమవుద్ది, అల్టిమేట్గా ఒకటే అవుతుంది, అయితే నోటి క్యాన్సర్ లేకపోతే లంగ్స్ క్యాన్సర్, ఏదో ఒకటి వస్తుంది. లంగ్ క్యాన్సర్ వచ్చింది వస్తున్నా, ఓష్ ఎంతమంది చచ్చిపోట్లే అన్నాడు ఆడు. లంగ్ క్యాన్సర్ వచ్చా కూడా ఓస్ ఎంతమంది చచ్చిపోతాడు ఇంక వింటాడాడు. సావు అనేది అల్టిమేట్, డెత్ నిర్ణయ కాలంలో రావాలి, దేవుని అనుమతి చొప్పున రావాలి, దేవుని పిలుపుని బట్టి రావాలి. నువ్వు పిలుచుకుని వెళ్ళకూడదు ఆ చావు దగ్గరికి, నువ్వు చేసే పని నిన్ను చావు దగ్గరికి తీసుకెళ్లకూడదు. అది వ్యసనం కానీ, అనారోగ్యం కానీ, లేక నీ హృదయంలో ఉన్నా, నీ శరీరంలో ఉన్నా ఏ రకమైన బలహీనత కానీ, నువ్వు పరిగెత్తి చావడానికి వెళ్ళడానికి లేదు. చావు అనేది దేవుని నిర్ణయ కాలం, అది దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క పిలుపు. రక్షించబడండి అనేది మొదటి పిలుపు అయితే, నా దగ్గరకు వచ్చి నివసించండి అనేది రెండవ పిలుపు. చావు, నువ్వెలా వెళ్ళిపోగలవు, నువ్వెలా అంతం చేసుకోగలవు నీ జీవితాన్ని, ఎవడిచ్చాడు నీకు అధికారం. నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఇమ్మీడియట్ గా నీ వలన నీ తరమంతా నిందలో పడిపోద్ది. నువ్వు నిజం చేసినా అబద్ధం చేసినా, నువ్వు ఏ రీతిగా జరిగించినా, ఏ రీతిగా ప్రేరేపించినా, ఎవరు ప్రేరేపించబడినప్పుడు నువ్వు ముందుకు సాగినా, దాని అంత్యము నీ తరమంతా నిందలో పడిపోద్ది. పలానా వ్యక్తి వలన, పలానా తండ్రి అలాంటి దాన్ని కన్నాడు, అలాంటి వాడిని కన్నాడు, వాడి తాత అలాంటోడు, ఆ నెక్స్ట్ 7 తరాలు నీ తర్వాత వంశం ఉంటే వాళ్ళందరి మీద జరగని మచ్చ, భయంకరమైన నేరము నీ ప్రాణాన్ని తీసుకోవటం. దేవుని ఉద్దేశం అది కాదే. నీవు మరణలోయలో ఉండగా నిన్ను లేవనెత్తట దేవుని ఉద్దేశం. నువ్వు ఎన్నిసార్లు పడిపోతున్నా నిరుత్సాహపు వేళ నిన్ను ఆసక్తితో రేపడం దేవుని చిత్తం. బ్రతికించుటకు ఆయన శక్తి కొరత కాలేదు. ప్రిల్లరా, ఈరోజు నువ్వు డబ్బుల గురించి కానీ, నీ శరీరంలో ఉన్న పరిస్థితుల గురించి కానీ, నీ కుటుంబంలో ఉన్న అవమానాల గురించి కానీ కొన్నిసార్లు థ్రెట్ ఉంటుంది. సాతాను మరణానికి ప్రేరేపిస్తాడు, ఎందుకంటే మాట విననివ్వకుండా చేస్తాడు. మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, పడ్డోడు తెలుసుద్ది నీకేంటి చెప్పేవాడు, నువ్వు బాగానే ఉంటావు కాబట్టి నేను పడుతున్నాను అక్కడ. సాతాను వినడు కదా, ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖుడు ఏం చేస్తాడు, లక్ష్య పెట్టాడు, నాశనం తెచ్చుకుంటాడు. సో ఆ ఒక్క క్షణము, నాకు ఒక సహోదరి ఈరోజు ఎప్పుడు చాలా మంచి ప్రియమైన స్నేహితురాలుగా ఉంటారు, ఆవిడ చెప్తాది, ఆ రోజు చచ్చిపోతాను అని నేను ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి తాడేసుకున్న రోజు నేను అన్న మాట గుర్తొచ్చిందంట. ఏంటంటే, ఆఖరి నిమిషం నువ్వు ఎందుకు చచ్చిపోవాలో మంచి కారణం చెప్పుకుని చచ్చిపోవానంట. ఒకసారి ఎంతకుముందు ఎప్పుడు వచ్చింది గుంటూరు నుంచి ఇక్కడ చచ్చిపోవడానికి, రైలు కింద పడి చచ్చిపోదామని వస్తే ఎవరో రైల్వే స్టేషన్లో చెప్పాడు, పలానా దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు వెళ్ళని, ఎక్కడికి వచ్చింది, నేను చచ్చిపోదామని వచ్చానంటే కరెంట్ షాక్ పెట్టి చంపేనా అని. అమ్మో అలా కాదని, ఏమంటే భయం అంట, సావే భయం అయితే నువ్వు ఎలా చచ్చిపోతావు అని కొంచెం కౌన్సిల్ చేసి ధైర్యం చెప్పి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయదు, కానీ చచ్చిపోవాలనిపిస్తే మాత్రం సరైన రీజన్, చచ్చిపోవడానికి నాకు ఈ కారణం ఉంది అని నువ్వు చెప్పి అది దేవుడు ఓకే అన్నట్టుగా నువ్వు అనిపించి అప్పుడు చచ్చిపోను. హ్యాంగ్ చేసుకుని స్టూల్ తన్నేద్దాం అనేటప్పుడు నా మాట వినపడిందంట, మంచి రీజన్ చెప్పి తన్నే అని. అసలు ఎందుకు చచ్చిపోవాలని డౌట్ వచ్చింది, తీసుకు దిగింది, తాడు తీసుకెళ్ళి పెట్లో పెట్టింది, మళ్ళీ పారాయలే పెట్లో పెట్టింది, నాకు ఫోన్ చేసింది. చచ్చిపోవడానికి కారణం దొరకలేదు, ఏంటంది బతకడానికి 100 రీజన్స్ ఉన్నప్పుడు చచ్చిపోవడానికి కారణాలు ఉండవు, నో రీజన్ ఫర్ డెత్. ఎందుకో తెలుసా, నువ్వు కోరుకున్న గడియలో నీ దగ్గరికి వచ్చే చుట్టమే చావు. నువ్వు నేను చావను అని నువ్వు అన్ని తలుపులు బిగించుకో, రాత్రి ప్రభు రమ్మంటే ఏం చేయగలవు, ఎవ్వడ ఆగలేడే సనకు సెకండ్ కూడా నువ్వు వెయిట్ అనడానికి లేదు అక్కడ, పదాన్ని వెళ్ళిపోతావు. అలాంటి పరిపూర్ణత దేవుని యొక్క మరణంలో ఉన్నప్పుడు నువ్వెందుకు దాన్ని కోరింటి దగ్గరికి వెళ్తావు, కోరి తీసుకుంటేనేమో నరకము, ఆయన ఆహ్వానిస్తేనేమో పరలోకం. ఏది కావాలి, పరలోకమే కదా మన శ్వాస. ఆమె బతికింది, ఈరోజు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసింది, ఎవరైతే ఈ సూసైడల్ టెండెన్సీతో చనిపోవటానికి ఈ దగాపడి మోసగించబడిన ఉంటారో వారి మధ్యలో పరిచర్య చేస్తుంది. అమ్మాయి ఎల్డర్లీ ఉమెన్, ముగ్గురు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాక చచ్చిపోదామని కోరిక పుట్టింది ఆవిడకి, భర్తతో పరిస్థితులను బట్టి ఇంకేవో కొన్ని కారణాల వల్ల, కానీ ఈరోజు బ్రతికి నిలబడుతుంది. ఏంటో సాధ్యం, గాడ్. ఎన్నిసార్లు చెప్తున్నా వినకపోతే నాశనము, నీ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. దేవుని మాట విను, దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు జీవించు. దేవుని వాక్యం మనకి చెప్తుంది ఏ విషయాల్లో నీతో ఆ నాశనానికి తరుగుతుందో చూసుకోండి. మాట వినని తనం, మాట వినని తనం ఎక్కడెక్కడ ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది మనలో, ఎన్నిసార్లు చెప్పినా మనం ఇలాగే ఉంటాం, మనం మారం, మారినట్టు నటించేయడం మళ్ళీ ఇదొక రకం, ఎన్నట్టే ఉంటాం కదా. స్కూల్లో పిల్లలు పాఠాలు చెప్పేటప్పుడు అర్థమైందా అని అడుగుతుంది టీచరు, వీళ్ళు ఏమంటారు, ఎస్ టీచర్ అంటారు, మార్కులు ఎందుకు రావు మరి, అర్థం కాలేదు. మళ్ళీ రెండోసారి పాఠం చెప్పండి, ఇంకోసారి ఎవరు చెప్పాలంటే నో టీచర్, అందరికి అండర్స్టాండ్, ఎస్ టీచర్, క్వశ్చన్స్ అడిగితే బ్లాంక్, ఏంటి అని అర్థం, అర్థం కాలేదు. నీకు కూడా దేవుని మాట 10 సార్లు హెచ్చరిక చేస్తున్నప్పుడు అర్థం కాకుండా ఏమైనా ఉంటుందా, అర్థం కాకపోవడానికి మనం తెలుగు భాషలో ఇంకో మాట చెప్పుకుందాం, బుర్రకెక్కకుండా ఉంటుందా, బుర్రకెక్కట్లేదు చెవుకెక్కట్లేదు అంటాం కదా, ఎన్ని విషయాలు మన బుర్రకెక్కకుండా ఉన్నాయి అలాంటివి, చెప్పి చెప్పి చెప్పినా కూడా అటు విషయంలో వినకపోతే నాశనం నువ్వు వద్దనుకున్న నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది జాగ్రత్త. అయితే ఆ నాశనము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు కదా, నీకు దుఃఖం కలిగిస్తుంది. కాబట్టి వేదన చెందకుండా ఉండాలంటే నీ హృదయాన్ని ఈరోజు దేవుని సన్నిధిలో కాపుచెప్పాలి. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, బిగ్గరగా మరొకరు ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేయండి. మాట వినని తనం గురించి, దేవుని యొక్క మాట వచ్చినప్పుడు వినకపోవడం, అలాగే దేవుని మాట చదివినప్పుడు వినకపోవటం, చెప్తున్నప్పుడు వినకపోవటం, సహవాసంలో వినకపోవటం, నీ ఒంటరితనంలో వినకపోవటం, మొండితనం, పట్టుదల, అమర్యాద, మరి మెడవంగనితనం, లోబడనోలనితనం, అవిధేయతలు, ఇలాంటివి చాలా వస్తాయి నీ జీవితంలోకి. ఒకసారి వాటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి విషయం ఏంటండి, ఆజ్ఞను ధిక్కరించటం, రెండో విషయం జ్ఞానులతో సహవాసం చేయకపోవడం, మూడో విషయం అన్యాయం కలిగి ఉండడం, నాలుగో విషయం గద్దించినప్పుడు లోబడకపోవటం, ఐదో విషయానికి వద్దాం. 15:25 సామెతలు 15:25 Proverbs 15:25 15:25 గర్విష్ఠుల ఇల్లు యెహోవా ప్రక్రియను, ఎదురాలి పొలిమెరలను ఆయన స్థాపించు. గర్విష్ఠుల ఇల్లు ప్రైడ్, గర్వం, గర్వము గర్వము కలిగి ఉండేవాడినట నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వమే నడుస్తుంది. అంటే నువ్వు నడుస్తావు నాశనానికి ముందు, నువ్వు పరుగులు పెడుతుంటావు, నీ ముందు గర్వం నడుచుకుంటూ వెళ్ళిపోతుంటది. రెండవది, గర్విష్ఠుల ఇల్లు ఎవరు పాడు చేస్తారు? దేవుడే కలుగు చేసుకొని నీ గర్వము కలిగిన నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన సపరేట్ చేస్తాడు, ఇల్లు పీకేస్తాడు. ఇల్లు పీకేయడం అంటే పూర్వపు దినాల్లో ఇంటిని దిబ్బగా వేస్తారు, పోడదిబ్బడిగా వేసేస్తారు. అంటే ఆ ఇంట్లో ఎవరు ఉండకూడదు. ఆ ఇంటిలో ఉన్నవాళ్ళకి స్రావపు జబ్బు, అంటే ఏదైనా రక్తం కానీ సీము కానీ అలాంటివి కారుతూ ఉంటే ఆ ప్రదేశం అంతా అపరిశుభ్రం, అలా చావు వస్తే దాన్ని సపరేట్ చేసేస్తారు. సుమారుగా 6 నెలల పాటు దాన్ని దెబ్బగా వేసి 6 నెలల తర్వాత దాన్ని మళ్ళీ యాజకుడు వచ్చి ప్రార్థన చేసి శుచి కార్యక్రమాన్ని జరిగించి అప్పుడు మళ్ళీ దాన్ని నివాసయోగ్యంగా ఉంటే బాగు చేసుకుని దానిలో దిగనిస్తారు. మరణించిన తర్వాత సంవత్సరం వరకు ఇల్లు మూసేయమని చెప్తారు కొన్ని చోట్ల, ఎందుకంటే మరణపు వాసన ఆ పరిస్థితుల్లో ఉంటదనే ఉద్దేశంతో. కానీ చాలా విషయాల్లో వాళ్ళు దూరంగా ఉండడం కాదు, కానీ దేవుడు కలుగు చేసుకుని ఆ ఇంటిని పీకేస్తే ఎలాగుంటది? ఒకే ఒక ఇల్లు దేవుడు కలుగు చేసుకుని పీకేస్తాడు, అది గర్విష్ఠుల ఇల్లు. దేనికి లొంగక, దేనికి నమ్మక, దేనికి భయపడక, నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి అహంకారంగా, డబ్బును బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, నీ ఇంటిలో ఉన్న బంధు జనాన్ని బట్టి కానీ, నీ కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, సంఘాన్ని బట్టి కానీ, బిల్డింగ్ని బట్టి కానీ, నువ్వు దేన్ని బట్టి అది చేయబడినా ఆ గర్వము నీకేమవుద్ది? నాశనాన్ని తీసుకెళ్తాడు, నీ ఇల్లు పీకేస్తాడు దేవుడు. ఒక తమ్ముడు ఉద్యోగాన్ని బట్టి విపరీతమైన గర్వంగా గర్వీగిపోయాడు. నేనే మీకేట్రా, నేను ఎంప్లాయర్ని అనేవాడు. ఆఖరికి వాడి ఉద్యోగమే వాడికి ఉరిగా మారింది. వాడు జాయిన్ అయ్యి చక్కగా ఉద్యోగం చేసుకోక విపరీతమైన ఇరగబాటు, మనుషుల్ని చులకరగా మాట్లాడి రొమ్మిరుసుకుని తిరిగి చాలా రకాలుగా చేసేవాడు. పాపం ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ హిస్ సర్వీస్ వాజ్ బీన్ పుట్ ఆన్ చేసేసాడు. 20 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత వాడు ఒక సర్టిఫికెట్, ఫేక్ సర్టిఫికెట్ పెట్టాడని ఎవడో కంప్లైంట్ పెట్టాడు. ఈ గర్వాన్ని కాపలేక అడ్డు అదుపు లేకపోతే ఆడి బట్టి పిల్లలు కూడా అలా తయారైపోయారు, దొంగ సర్టిఫికెట్ అని. మొత్తానికి ఎంక్వైరీ చేశారు, వీడి మీద ఆల్రెడీ ఖర్చు పుట్టుకుని ఉన్నారు కదా జనాలు అందరూ, ఆ తప్పు సర్టిఫికెట్ నిజమేనని సర్టిఫికేట్ చేశారు, అందరూ రుజువులు ఇచ్చేశారు, ఉద్యోగం తీశారు. 20 సంవత్సరాల ఉద్యోగం తీసేయడం మాత్రమే కాక ఆడి సంపాదనలో వాడికి రావాల్సినవన్నీ రికవరీ చేయడం మొదలుపెట్టి వాడి మీద చీటింగ్ చేసి పెట్టారు. గవర్నమెంట్తో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రైవేట్ అయితే సరే ఇన్నాళ్ళు పనిచేసాడు పోతే పో అంటారు, గవర్నమెంట్ అలా చేస్తుంది, రికవరీ చేస్తుంది. మొత్తం రికవరీ చేశారు. ఇప్పుడు ఆడి ఉద్యోగాన్ని బట్టి ఆడికున్న గర్వం అంతా కూడా అణిచిపోయి కుక్కలాగా పిల్లిలాగా పడి తిరుగుతున్నాడు వీధులంట. ఎవడు చూసినా ఏట్రా నువ్వు నీ బాబు ఎలాగ విడిచిపడిపోయారా, దేవుడు పీకెడ్ ఇల్లు. విచిత్రం ఏంటి తెలుసా, నేను చాలాసార్లు ఆ తమ్ముడికి హెచ్చరిక కూడా చేశాను, నువ్వు చేసే పని మంచిది కాదు చూసుకున్నానా అని. అతను మన చర్చికి రాడు గాని క్రైస్తవుడు, క్రిస్మస్కి పార్టీ చేస్తాడండి, లారీ సరుకు దింపుతాడు అక్కడ, లారీ కదా వ్యాను, వ్యాన్ సరుకు అందరికీ మందు పోయిస్తాడు, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ అంట. ఆడి ఉద్యోగం ఆడ అలా తీసుకుంది, లాస్ట్కి తీసుకెళ్లి అందరినీ పాస్టర్లందరికీ మేడ మీద పెట్టి పోయిస్తాడు సపరేట్గా. ఏమంటే ఈరోజు మనం ఆనందించాల్సిన సమయం అంటది, ఇది క్రిస్మస్. అలాంటి గర్విష్ఠి దేవుడు పీకాడు ఒక సర్టిఫికెట్తో. ఏం లేదు, ఇక లైఫ్ లేకుండా అయిపోయాడు, ఏమి లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు కదా, రూపాయి దమిడి లేదు, ఇల్లు అమ్ముకుని కోర్టు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఉద్యోగం పోగొట్టుకుని. గర్విష్ఠులు ఇల్లు దేవుడు ఏం చేస్తాడు, ఏ చిన్న దాన్ని బట్టి అయినా నువ్వు మిడిచిపడడం మానే, దేన్ని బట్టి కూడా చేపడకు, దేన్ని బట్టి గర్వంగా ఉండకు. ఆఖరికి నీలో ఉన్న దేవుని కొరకు నువ్వు పౌరుషవంతుడిగా బతకడానికి కూడా నీకు అవకాశం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు కొరకు రోషంగా బతకండి, కానీ ప్రాణం ఇవ్వాల్సి వస్తే మాత్రం అక్కడ ఏ మాత్రం హెసిటేట్ చేయకుండా చచ్చిపోండి అని చెప్తుంది. శ్రమలు అనుభవించడం దేవుని చిత్తమై ఉంది. ఆయన నీ నాయకుడు ప్రధాన యాజకుడు ఆ రీతిగా జరిగించాడు కాబట్టి నువ్వు అలా చేయాలి. అంతేగాని నేను సంపుతానని కత్తి తీస్తే దేవుడు నీకు మరణానికి అప్పగిస్తాడు. జాగ్రత్త, ఎక్కడ గర్వం వల్ల నాశనం అయిపోయినా, ఎక్కడ గర్వం వల్ల మీరు బాధపడకండి. కానీ ఒక సహోదరి, ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు మంచిగా ప్రొఫైల్ సెటిల్ అయిపోయినాయి, మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి ముగ్గురికి మంచి కోడళ్ళు ముగ్గురు వచ్చారండి. ఆ తల్లి అచ్చం ఏంటి తెలుసా, నా కొడుకులు బంగారం, నా కోడళ్ళు ప్లాటినం. అచ్చం నా కూతురు ఏ రోజు కూడా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, మంచి ముత్యం కంటే అది అమూల్యమైనది, అది యెహోవా కలిగించిన ఇచ్చిన దానమని నా కోడల్ని దేవుడిచ్చాడని ఒక్కరోజు చెప్పలేదు ఆమె, ఒక్కరోజు మాట్లాడలే. తన గర్వం అంత ఏంటి తెలుసా, నా కొడుకులు అందగాళ్ళు, నా కూతుర్లు నా కోడలు హీరోయిన్లు. చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పేది, మా చిన్న కోడలండి, నగ్మాలండి హీరోయిన్ అండి అంట. నగ్మానా అన్నాను ఒకసారి, కాదు నగ్మలా ఉంటుందండి మా హీరోయిన్, అలాగే చెప్పేది ఆవిడ. ఏం జరిగిందో చెప్పను గాని మరి విచిత్రమైన పరిస్థితుల మధ్య కుటుంబం అల్లరపాలైపోయింది రోడ్డు మీద. ఎక్కడ మంచి సాక్ష్యం లేకుండా పోయింది. వారి అందాలు వాళ్ళకి అక్కర రాలేకపోయినాయి, వాళ్ళ కొడుకుల యొక్క బలాలు ఉద్యోగాలు వారికి ఉన్న డబ్బు వాళ్ళని కాపాడుకోలేకపోయారు. అందరు రోడ్డు మీద పడిపోయారు, విపరీతమైన అవమానం. దేనికో తెలుసా, క్రైస్తవ కుటుంబంలోనైనా కూడా దేవుడు గర్భిష్ఠులు ఇల్లు ఏం చేస్తాడు, పీకేస్తాడు. దేన్ని బట్టి నువ్వు వచ్చేపడినా, ఒక సహోదరి చెప్పింది భార్యాభర్తలు ఇద్దరు సేవలో చాలా గర్విష్ఠులుగా ఉండేవారండి, సేవ చేసటంలో. ఆ గర్వం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందనంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాడు రక్షించబడతాడు, నువ్వు రక్షించగలవా అనే ఇలాంటి గర్వపు స్థాయికి పెరిగిపోయిందట. ఆశ్చర్యంగా దేవుడు ఎంకరేజ్ చేశాడు తెలుసా, భార్యాభర్తలు తిడిపోయారు, భార్య చోట ఉంది, భర్త చోట ఉన్నాడు, ఇద్దరు రహస్యంగా బతుకుతున్నారు ఇప్పుడు. ఎందుకో తెలియదు, ఏవో సంతకాలు పెట్టారు, వాటికి కోర్టులో ఏవో వచ్చినాయి, మొత్తం విడిపోయి దాక్కుంటున్నారు. గర్విష్ఠులు ఇల్లు యెహోవా ఏం చేస్తాడు, దేవుని సన్నిధిలో ఉన్న ఆ దీనత్వము, దేవుని కొరకు బతకాల్సినటువంటి ఆ సాత్వికం, దేవుని కొరకు నిలబడాల్సిన రోషపు సాక్ష్యం కాకుండా గర్వము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్ గా పీకేస్తాడు, నాశనం వచ్చేస్తుంది. నువ్వు నాశనం అయిపోవడానికి ఎవడదో నువ్వు తెచ్చుకున్నా నీకే నష్టం, నీలో ఉన్నా నీకు నష్టం, నువ్వు వదలకపోయినా నీకే నష్టం. గర్వం, దేన్ని బట్టి గర్వం, ఏ పరిస్థితి అయినా గర్వమే. సహోదరుడు వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు మీకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే 100,000 అయితేనే నన్ను అడగండి అన్నాడు. నన్ను దాన్ని ఏమంటారు చెప్పండి, 100,000 అయితేనే నన్ను అడుగు అంటే అన్నాడు. నువ్వేం దేవుడు వా అన్నాడు. దేవుడు అంటే నేను మిలిటరీ రిటైర్డ్ అన్నాడు. అయితే ఏంటి అన్నాడు, నా దగ్గర నాకు పెన్షన్ ఎంత వస్తుంది తెలుసా, 62,000 అన్నాడు. 62,000 ఓకే, నా రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత తెలుసా, 16,00,000 ఎప్పుడు కావాలని అడగండి ఇస్తా అన్నాడు. ఎంతగానో మీకైతే ఏముండదు, నాకైతే ఏమొద్దు అని, పాస్టర్ గారికి అయితే ఏమివ్వడు, ఇంకెవరికైనా అయితే ఎంత రేట్ పెడతాడు, ఏదో కాగితం రాయించుకుంటాడు, చెక్ తీసుకుంటాడు, ఏదో రూపాయన్నర ధరం పెట్టి చెప్తాడు. ఆహా, కోడలు కేసు పెట్టింది మా అమ్మాయి మీద. ఆ కేసు యాంటీ డౌరీ హెరాస్మెంట్ కేసు, గృహ హింస చట్టం రెండు కలిపి పెట్టేసింది మొగుడి మీద, అమ్మాయి మీద. అబ్బాయ్యా మొన్న వచ్చాడు, 100,00,000 ఉంటే ఇస్తారా అని. నన్ను అడగమన్నావు, నువ్వు నన్ను అడుగుతున్నావు, ఏమైంది అని. ఏం జరగలేదండి, చికెన్ కూర తీసుకొచ్చి వండుకున్నాం, రాత్రి తిన్నాం, తెల్లరి కేసు ఎట్టేసింది అంతే అని. లిటిగేషన్లు అర్థం కావు దేవుడివి. గర్విష్ఠులు ఏమవుద్ది, పీకేస్తాడంతే. అప్పుడు నాకు క్షణంగా గుర్తొచ్చింది, నన్ను క్షమించు ప్రభు, నేనేమన్నా ఆయన మీద ఆయాసపడ్డానా, అతను ఏం తీర్పులో తెచ్చావా, క్షమించు ప్రభు, ఏదో సరదాగా అన్నాడేమలే, ఏదో నోరు దురద జారేళ్లే, క్షమించు ప్రభు అని మళ్ళీ 10 నిమిషాలు సొనిగాను దేవునితో. దేవుడు తనకి అన్యాయం చేయలేదు, న్యాయమే, కాకపోతే దేవుని చేత శిక్ష తీసుకోకండి. నీ నాశనానికి నువ్వు పోయి పడ్డావు అది వేరే విషయం, కానీ దేవుడి చేత పీకిచ్చేసుకుంటే పరిస్థితి ఏంటి, ఎప్పటికీ సెటిల్ అవ్వదు లైఫ్. జీవితంలో సంతోషంగా ముందుకెళ్లాల్సిన జీవితం, ఒక్కసారిగా దుఃఖశాఖంలోకి మారిపోవడానికి కారణం దేవుని యొక్క ఉగ్రత నీ జీవితంలో కలుగు చేసుకుంటుంది, అవకాశం ఇవ్వద్దు. అందుకే జీవం కలిగిన దేవుని చేతిలో పడుట గొప్ప భయంకరమని చెప్తుంది బైబిల్. చాలా జయించరు, ఆయన చేతిలో పడకండి, ఆయన తీర్పులు తీసుకోకండి, నువ్వు చెక్ చెయ్యి, నువ్వు దేవుడు అయితే చూసుకో, అలాంటి ఛాలెంజ్లు చేయకండి. ఇప్పుడు దేవుణ్ణి, నేను చచ్చిపోతాను, నన్ను కాపాడు, నువ్వు దేవుడు అయితే అంటే వదిలేస్తాడు. ఎందుకు తెలుసా ఆ మాట ఎవరిది? నువ్వు పైనుంచి దుముకు అని చెప్పింది ఎవరిది? సాతాన్ని. దేవుడు ఎందుకు అలా ప్రేరేపిస్తాడు నిన్ను? చెయ్యడు. కాబట్టి ఎక్కడైనా గర్వం, ఏ పాయింట్లో ఉన్నవైనా గర్వం, ఏ మనిషిని బట్టి కాని, ఏ సంస్థను బట్టి కాని, ఏ ఉద్యోగాన్ని బట్టి కాని, నీ దగ్గర ఉన్న దేన్ని బట్టి కాని, ఆఖరికి సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి, ప్రసంగాన్ని బట్టి, మాటలను బట్టి, ప్రార్థనను బట్టి, ఉపవాసాన్ని బట్టి. నాకు ఒక పాస్టర్ గారి గురించి పరిచయం చేస్తూ చెప్పారు, నన్ను అందరూ ఉపవాసాల కింగ్ అంటారండి అన్నాడు ఆయనే. ఉపవాసాల కింగ్ ఆయనే చెప్పుకుంటున్నాడు, నన్ను అందరూ అంటారండి అని. అంటారా? దేవుడు ఏమంటాడు బాబు అన్నాను. ఏమంటాడు, ఏమని అంటాడు అసలు దేవుడు? ఆయన ఏమంటాడు తెలుసా? నీ ఆహారం ఎంతమందికి ఇచ్చావు అని అడుగుతాడు, నీ బట్ట ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతాడు, నువ్వు వెళ్ళి ఎవరినైనా పలకరించావా అని అడుగుతాడు, నువ్వు వెళ్ళి ఎవరికైనా జైల్లో ఉంటే ఆడి పరిస్థితిని చూసావా, రోగి అయి ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఆదరించావా? దేవుడు ఏమంటాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనా అడిగాడా? ఈయనంటే కింగ్ అంట ఉపవాసం. ఏంట్రా అనంటే 21 రోజులు చొప్పున ఇప్పుడు 17 సార్లు చేశాడట కింగ్. అందుకే ఉపవాసాల కింగ్ అని ఈయనే పెట్టేసుకున్నాడు పేరు. అదే ఎవరు పెట్టాడు తెలియదు, మరి ఈ రెవరెండ్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు అద్దెకి. అదే అద్దె కాపు కొనుక్కోవడానికిలే బాబు, ఎవరు కావాలని వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు. అలాగే ఏమన్నా ఉపవాసాల కింగ్ అయ్యాడేమో, గర్వం గర్వం. విచిత్రం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే పెద్ద పేగు 3 అడుగు చిన్న పేగు 3 అంగుళాలు కత్తిరించారు ఆయనకి, కింగ్కి. ఏంట్రా బాబు అంటే పుళ్ళు అడిపోయినాయి అన్నాడని, పుళ్ళు పడిపోయినాయి లోపలట. ఇప్పుడు ఏం చేయమన్నారంటే ఇంకా అసలు ఉపవాసం ఉండద్దు అన్నారండి. గర్భాన్ని దేవుడు ఏం చేశాడు? పడుకోబెట్టాడు. భయ్యా ఇప్పుడు బండి ఎక్కలేడు, నడవలేడు, ఎక్కువసేపు కూర్చోలేడు, ఏమంటే కత్తిరించారు లోపల అంటున్నాడు. గర్విష్టికి దేవుడు ఏం చేస్తాడు? జాగ్రత్త, నేనే కాదు మీరే కాదు ఎవరైనా సరే, నీ హృదయంలో గర్వం ప్రవేశించిందా? దేవుడు పీకేయగలడు. ఒకసారి పీకితే మళ్ళీ సెట్ అవ్వం. జాగ్రత్త, లేచి నుంచుందాం అందరం. ఈ గర్వమునకు వ్యతిరేకంగా దేవుని సహాయం అడుగుదామా? చిన్న దగ్గర నుంచి పెద్దదాని వరకు ఎక్కడెక్కడ ఎలాంటి గర్వాలు మనలో ఉన్నాయో వాటన్నిట్లో నుంచి బయట తీసుకురామని ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది క్రైస్తవ సమాజానికి పట్టిన పెద్ద జాడ్యం. ఇది ఈ గర్వము సంఘాలను బట్టి చాలా రకాలుగా గర్వాలు ఉన్నాయి. ఈరోజు అడుగుదాం, దేవునితో మాట్లాడదాం, దేవునితో చెప్పు, ఈ గర్వము నాలో నుంచి తొలగించు ప్రభువా, నీ చేత నేను పెరికిపోయబడకుండా ఇది యెహోవా నాటిన మొక్క అని చెప్పగలిగేటట్లు సహాయం చేయి. నువ్వు నాటేటట్లు నన్ను దీవించు ప్రభువా. తండ్రి, ఎక్కడైనా ఏ గర్వమైన నాలో ఉందేమో పరిశీలించుకుంటున్నాను. బయటకు కనబడని గర్వము, బయటికి కనబడని అతిశయము, బయట మనుషులకు చూచినప్పుడు వాళ్ళ మధ్యలో నేను జీవిస్తున్న జీవితమే గర్వ కారణంగా ఉంటే తండ్రి దేవుని సహాయం అడుగుదాం. ఏ గర్వమును దేవుడు చూసి ఆనందించలేడు. ఆ గర్విష్ఠుల యొక్క ఆలోచనలు యెహోవా తీసివేయబోతున్నాడు. కాబట్టి అనవసరంగా ఏ గర్వము వల్ల కూడా మనము ఉండకూడదని దేవుని సన్నిధిలో అడుగుదాం. నోట్లు తెరిచి మాట్లాడండి, మౌనంగా ఉండొద్దు. దేవ మాలో నుంచి ఏ గర్వము లేకుండా యథార్థవర్తులమై సత్యవర్తులమై మా జీవితాన్ని యథార్థంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. మా కుటుంబంలో కానీ, మా సంఘంతో కానీ, మా సమాజంలో కానీ, మా ఉద్యోగ విధి నిర్వహణ మధ్య కానీ ఎక్కడా కూడా ప్రభువా మేము క్రీస్తుని పోలి నడిచే వారంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా చూపించును ముగను, అయ్యా గలవారి పై దయ చూపించును, కఠినుల ఎదుట కటి చూపును, చూపించులను నచును గర్విష్ఠుల యొక్క గర్వము నచును గర్వము నిరిగిన సర్వాధికారి గర్వము నిరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా దమైనదిని మార్గం త్రిపూర్ణమైనదిని మార్గం యెహోవా ఆమేన్. అందరూ కూర్చుందాం. ఎప్పుడైనా రాత్రి 2:30 లేచి ప్రార్థన చేయాలని అనిపించిందా? ఇప్పుడు టైం 2:30 అయింది, అదే తెల్లవారుజాము 2:30 కలొచ్చి భయపడి లేచి అప్పుడు కూడా ప్రార్థన చేయడానికి మనసు ఒప్పుకోదు, శరీరం ఒప్పుకోదు. ఓ 2 నిమిషాలు స్తుతి చెల్లించి మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది. ఇది గాఢ నిద్ర పట్టే సమయం, దొంగలు తిరిగే సమయం కూడా ఇదే. ఈ టైంకి స్టార్ట్ చేస్తారట. సరే, మరొక విషయాన్ని నేర్చుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తితో ప్రభు కొరకు నిలబడాలి. సామెతల గ్రంథం 1:32 1:32 జ్ఞానం లేనివారు దేవుని విసర్జించి నాశనమవుతారు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుతారు. ఇక్కడ ఇద్దరు 2 రకాల నాశనాలు ఉన్నాయి. ఏమేంటి చూడండి, 1 జ్ఞానం లేనివారు, 2 అదే బుద్ధిహీనుల లక్షణం ఏంటి చెప్పు. క్షేమం కలిగిందని మైమరచి, ఈ 2 సామెతలు 1:32 32 అంటే నేను తీసుకున్న రిఫరెన్స్ అంతా ఏంటంటే ఎలా నాశనం అవ్వచ్చు నేర్చుకుంటే ఎలా బతకాలో భయం కలిగి ఉంటాం. అందుకు ఎక్కడెక్కడ ఎలా నాశనం అయిపోతామా అయ్యే చెప్తున్నాను మీకు, వినండి. నాశనం కోరుకుంటారా జీవం కోరుకుంటారా? కాబట్టి దానికి ఆపోజిట్ చేస్తే బతుకుతారు. ఏంటట ఈ వచనాన్ని అర్థం చేసుకుంటే, జ్ఞానము లేనివాడు దేవుని విసర్జిస్తాడు. విసర్జించుట అంటే విడిచిపెట్టుట, లేకపోతే మరిచిపోవుట, దూరంగా పెట్టుట, పట్టించుకోకపోవుట, స్పందించకపోవుట, విసర్జించడం అంటే వదిలేయటం, రైట్. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి, నీకెప్పుడు దేవుని అవసరత లేదు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏం దేవుళ్ళే అని ఎప్పుడు అనిపించలేదా? నాకు గోల్సార్లు అనిపిస్తుంది. మీకు ఎప్పుడు అనిపించలా? ఉన్నాడా దేవుడు, ఉన్నాడా అనిపించలా మీకు? బోల్డ్ సార్లు అనిపిస్తుంది. ఒక అమ్మాయి అంది, ఏడు దేవుడు ఏడు చూపించాను. ఏమమ్మా అంటే మా పిల్లలు పుడతాడు అనుకుంటే ఆడపిల్ల పుట్టింది అని. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అన్నది నేను చూపిస్తూ ఉంటే మగపిల్లోడు ఎందుకు పుట్టలేదు దేవుడు ఏడు అని అడుగుతుంది అమ్మాయి. మరి పేరు చెప్తే ఆశ్చర్యపోకండి, మరియమ్మ ఆవిడ పేరు. అంటే మరి అంత క్రైస్తవులో మరియమ్మని పేరు పెట్టారు పాస్టర్ గారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏడి, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలాగెందుకు జరుగుద్ది, నాకెందుకు ఎలాగయ్యింది, నాకే ఎందుకు ఎలాగయ్యింది, నా జీవితానికే దేవుడు కోపమా, నాకే ఎందుకు ఇలాగా, ఇది నీ జీవితంలో వచ్చే జ్ఞానము లేని దేవుని విసర్జించేవాళ్ళు, దేవుని వదిలేసేవాళ్ళు. వదిలేసేవాళ్ళు ఉన్నారు లేదా? ఒక సహోదరి నేను చూశాను, ప్రమోషను వస్తుందని ఒక సిస్టర్ ప్రాఫసీ చెప్పిందంట, ఆవిడకి ప్రవచనం. తల్లి ఎక్కడైతే తల కొట్టేయబడిందో దేవుడు ఆ ప్రదేశంలో తలగా చేసేస్తానన్నాడు, మూలకు తలరాయి అయిపోతావు, ఆ మూల సీట్ నీదే అని చెప్పిందంట ఆవిడ. అంటే ఆ బాస్ ఉంటాడా మూల అంటే ఈవిడ ఇంకా రాత్రంతా మైమరిచిపోయి స్తుతులు చెల్లించింది. రాత్రంతా నువ్వు ఇచ్చేసావు, నీ సీట్ ఇచ్చేసావు ప్రభా, ఆ సీట్లో ఈ పక్కన బైబిల్ పెడతాను, ఈ పక్కన వాక్యం పెడతాను, ఈ పక్కన కంప్యూటర్ డెస్క్టాప్ ఇలా పెడతాను, అందరూ కనపడాలి. రాత్రంతా ప్రార్థన చేసిందట. వారం అయిపోయింది, ప్రమోషన్ రాలేదు, ట్రాన్స్ఫర్ వచ్చింది ఆవిడకి. గుంటూరు వేశారు, విశాఖపట్నం నుంచి గుంటూరు పడింది ట్రాన్స్ఫర్. ఆవిడ వచ్చింది, ముఖం చూస్తే నల్లగా ఉంది, తెల్లగా ఉండాల్సిన ఆవిడ. ఏంటి మేకప్ ఏం చేసుకోలేదేమో అనుకున్నాను, కాదు వడిలిపోయింది, ముఖం వడిలిపోయింది. ఏమ్మా అనంటే, దేవుడు ఉన్నాడా, ఉంటే నన్ను ఎందుకు ఇలా చేస్తాడు, ఒకవేళ ఉంటే నన్ను మళ్ళీ వెనక్కి ఎప్పుడు తీసుకొస్తాడు, మీరు ప్రార్థన చేసి చెప్పండి అంది. అసలు ఏమైంది నీకు సమస్య చెప్పండి. ప్రాఫసీ వచ్చిందండి, అది నెరవేరలేదండి అది. దయ్యం కూడా చెప్పొద్దు చాలాసార్లు ప్రవచనాలు, దాని సంగతి చూసుకోవాలి. అందుకే మీ దగ్గరికి వచ్చింది, దేవుడి గురించి చెప్పండి అంది. దేవుడు ప్రవచనాలు చెప్పడం జాయిన్ అవ్వను, నువ్వు తెలుగు ఉద్యోగంలో జాయిన్ అవ్వు, అక్కడ చీకటిగా ఉండకు, వెలుగ్గా ఉండు, సాక్ష్యం కాపాడుకో, నీ మంచితనాన్ని బట్టి దేవునికి ఎక్కడ ఉంచితే నీవు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటావో, దేవునికి భయంకరంగా ఉంటావు, అక్కడ నిన్ను అభివృద్ధి పరుస్తాడు, వెళ్ళిపోవాలి. అలా కాదట, ప్రవచనం చెప్పాలట, ప్రార్థన చేసి ఇదిగో దేవుడి మాట చెప్పుచున్నాడు అని నేను మొదలెడితే అమ్మయ్య దేవుడు మాట్లాడాడు అనుకుంటుంది ఆవిడ. విషయం ఏంటంటే ఈరోజు ఆమె ఉద్యోగానికి వెళ్ళలేదు, షీ రిజైన్ ద జాబ్, జాబ్ క్విట్ చేసేసింది. ఎందుకమ్మా మంచి బంగారం ఉద్యోగం ఎందుకు పాడు చేసుకున్నావు అని అడిగితే ఒకటే చెప్తుంది, దేవుడు చచ్చుకొస్తుందండి, ఆవిడ చచ్చికి రావద్దు అనుకోకండి, ఆవిడ రోజు చచ్చుకొస్తుంది, దేవుడు ఉంటే నాకు అలా చేయడు, నాకు ఆవిడ చెప్పినవన్నీ జరిగాయి, అదే జరగలేదు, అందుకే నాకు దేవుడి మీద కోపం ఉంది. మరి చచ్చికొస్తున్నావు కదంటే వస్తాను, చచ్చికి ఎందుకు రాను, వస్తాను, నాలాగా నాశనం అయిపోయిన వాళ్ళందరూ చర్చిలో ఉంటారు కాబట్టి చర్చిలోనే కూర్చుంటాను అంది. చర్చిలో అలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు అన్నాను నేను. అంటే ఈ ఆవిడకు కార్యాలు జరుగుతాయి గనక, ఈ ఆవిడ నమ్ముతాడు గనక అందరూ నమ్మి ఇంటి దగ్గర ఉండి ఆడవలేక ఇక్కడికి వచ్చి నవ్వుతారన్నాను. మనలో కూడా చాలా మంది అలా నవ్విన వాళ్ళు ఉన్నారు, చర్చికి ఎందుకు వస్తున్నావు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు నా హృదయాన్ని శాంతనిస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు. జీవితాన్ని మారుస్తాడంటే అద్భుతాలు ఆశ్చర్యాలు కాదు, నీ జీవితంలో ఉన్న పరిహిమాల్ని తీసి పనికొచ్చే పెడతాడు, అది మార్చడం. ఇలా చేస్తా ఈ ఆశ ఉండదు ఎవరికి, వెళ్తే ఏదో వస్తుంది. ప్రార్థన ఎందుకు చేస్తారు చెప్పండి, మీ లిస్ట్ చెప్పడానికి కదా, మీ కోరికలు అడగడానికి కదా. నిజానికి ప్రార్థన అంటే ఆయనతో నేను సహవాసం చేసి ఆయన నా దగ్గరికి రా, నేను నీతో ఉంటానని చెప్పడం. ఆయన్ను కలుసుకునేది మార్గం అయితే మనం ఆయన్ని కలుసుకోవడానికి మధ్యలో లిస్టు పట్టుకుని వెళ్తున్నాం, బాబు ఈ సంతకం పెట్టి దీని మీదని. అలా కాదు, దేవునితో కలిసి ఉండడానికి మాట్లాడుకోండి, దేవునితో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడితే అలా మాట్లాడుకునేది ప్రార్థన. అంతేగాని లిస్టు పట్టుకెళ్ళి కిరాణా కొట్టు, పచారి కొట్టు, అలా రైతు బజార్ కూరగాయలు వరే ఇటుకి పెట్టరా, మొలకలు కొన్నావా, వంకాయలు వచ్చినాయా, కొత్తిమీర అంతా, ఇది పెళ్లికి గోల్సేసి పట్టు తిరుగుతాం కదా. అలాగా లిస్టు పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావా, ఖాళీ కాగితం పట్టుకెళ్ళి సంతకం పెట్టుకోను, అప్పుడు ఆయన ఇస్తాడు నీకేం కావాలో. దేవునితో లేడు అనుకుని చేసే చాలా పనులు విశ్వాసులే చేస్తారు. చాలా సందర్భాల్లో దేవుడు ఉన్నాడు అనే నమ్మకానికి, దేవుడు నాలో నాతో ఉన్నాడు అనే నమ్మకానికి మధ్యలోనే చాలా మంది చెడ్డ పనులు క్రైస్తవులుగా ఉండి చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. రెండో విషయం చెప్తుంది, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరిచి హాయిగా అన్ని ఉన్నప్పుడు దేవునితో ఉంటావా, ఏమీ లేనప్పుడు దేవునితో ఉంటారా చెప్పండి. ఈ పూటకి తిండి కావాలి, పిల్లలకు ఫీజు కావాలి, బట్టలు కావాలి, అద్దె కావాలి, బిల్లులు క్లియర్ చేయాలి, డ్వాక్రా లోన్ కట్టాలి, లేకపోతే నేను ఇంకేదో తీసుకున్నాను చేయబోతులు తీర్చాలి, ఇవన్నీ నాకునే నాకు దేవుడు కావాలి. నీ ఇంట్లో బీరువ, రెండు బీరువాలు వచ్చినాయి ఇప్పుడు, ఇంతకుముందు ఏమీ లేదు, ఇప్పుడు రెండు ఎనప బీరువాలు వచ్చేసినాయి, దానిలో లాకర్లు నిండిపోయినట్టు పెట్టేసుకున్నావు, నీకు ఈ మధ్య కొత్త నెక్లెస్ కూడా వచ్చింది, నీ పిల్లడు రెండు బోళ్లు మెయింటైన్ చేస్తున్నాడు, మీ ఆయన ఇంకొక కారు కూడా తీసుకొచ్చాడు, నీ ఇంట్లో బట్టలు మారినాయి, పరిస్థితులు మారినాయి. ఇంతకు మునుపు నువ్వు ఏది చెప్పాను కదా ఇష్టం అంతా, అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చిన టైము, ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చిన టైం ఒకటే ఉంటుందా? ఆటో ఎక్కి, బస్సులు మారి, చిల్లర సంకరం పెట్టుకుని, పరుగులు మీద వస్తావు. ఇప్పుడు నీకు కారు ఉంది కదా, ఎల్లచ్చలే, పిల్లడు దింపుతాళ్లే, ఇద్దరం బండి మీద వెళ్ళిపోవచ్చులే అనుకుంటూనే పాటలు అయిపోయిన తర్వాత కూడా రావు, సగంలో దిగుతావు, దిగినాక కుర్చీ ఎత్తుకుతావు, అప్పుడు ఎక్కడ కూర్చోవాలని ముందుకు తిప్పబడేదానివి, కుర్చీ లేదా లేదా లేదా, దేవుడు మరిచిపోయావు నీకు కుర్చీ కావాలా లేదా అంటే దాని అర్థం ఏంటి, నీకు అర్థం కావాలి దేవుడిని మరిచిపోయావని. ఎంతమంది మరిచిపోలేదు చూడండి, ఎంతమంది మరిచిపోలేదు, మర్చిపోయారా లేదా? కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు దేవుడు ఉన్నాడా, కొంతమంది దెబ్బలాడుకునేటువంటి పక్కనుంటే బలే ఉంటుందండి, అసలు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది ఎవరిలో. అంతేకాదు ప్రపంచంలో దేవుడు లేకపోతే మనం పోతాం, దేవుడు ఉన్నాడు సర్వాంతర్యాలు. ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడా, దెబ్బలాడుకునేటప్పుడు చూడండి అసలు దేవుడు మరిచిపోతానే, నాతో ఉంటాడు, నాలో ఉన్నాడు, నా నోటిని పరిశుద్ధంగా మాట్లాడుకోవాలి, నా మాటలు గౌరవంగా ఉండాలి, తీర్పులో పడతాను, తీర్పు తీర్చితే వాళ్ళని తిడితే ద్రోహి అంటే నరకాగ్నికి భయపడదు. ద్రోహి అంటే ఏమవుతుందో తెలుసా, మీకు తెలీదా, మత్తయి సువార్త ఏంది, ఈ మాట విన్నాకైనా తిట్లు తగ్గిస్తారేమో. 5:22 తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగను, తన సహోదరుని చూసి వేస్ట్ ఫెలో ఆయన తిట్టివాడు మహాసభకు లోగను, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోబడను. ఈ మూడు చెట్లు ఏదో తిడితే ఎవడి మీద కోపం వచ్చిన ఈడియట్, యూస్లెస్ ఫెలో. యూస్లెస్ ఫెలో అంటే ఏంటి? పనికి మాలిన వాడికి మంచి సంస్కృత అర్థం ఏంటి? వ్యర్థుడా అని. మరి వ్యర్థుడా అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడో చోట అంటావు నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు ఇలాంటివి, నువ్వు అలాంటాడు, ఎక్కడో చోట చీప్ చేస్తాడుతావు. దేవుడున్నాడా, మైమరిచిపోతున్నావు, చూసుకో, నాశనం తెచ్చుకుంటావు. దేవుడిని అన్నీ కలిగి ఉన్న తర్వాత ఖచ్చితంగా నీ ప్రాణం వెక్కసమైపోయి దేవుడు లేడని గాని, దేవుడు ఉన్నాడని గాని తెలియకుండానే కడుపులో నీళ్ళు కదలనప్పుడు, హాయిగా ఉన్నప్పుడు దేవుడిని కొంచెం పక్కకు పెడతాం, కొంచెం విడిచిపెడతాం, దూరంగా ఉంచుతాం, నాశనం తెచ్చుకుంటాం. జాగ్రత్త, దేవుడిని విడిచిపెడితే అన్నీ ఉండేటప్పుడు నువ్వు గనక దేవుడిని వదిలిపెడితే నీ జీవితంలో ఉండే దరిద్రం ఎవడో పట్టుకోలేడు. అది ఎలా ఉంటుందో తెలుసా? దరిద్రం ఒకసారి దరిద్రం అనండి అందరూ, అందరూ కలిసి ఒకే మాట అనండి. మళ్ళీ దరిద్రం ఎలా ఉంటుందో చూపిస్తాను అనండి. ఇంటి నిండా ఆహారం, ఒంటి నిండా బంగారం, చేతి నిండా డబ్బు, బ్యాంక్ నిండా ఆస్తి, నీ పిల్లలందరూ ఉద్యోగాలు, నీ పిల్లల మనవళ్ళు మనవరాళ్ళతో నీ ఇల్లు నిండిపోద్ది, పొలాలు కొంటావు, వాహనాలు వస్తాయి, పనులు పెరుగుతారు, ఇది దరిద్రం. ఎస్, ఇదే దరిద్రం. ఇవన్నీ వస్తే ఏం తగ్గిపోతాయి చెప్పండి? ప్రార్థన తగ్గిపోద్ది, ఇవ్వడం తగ్గిపోద్ది, దేవుని సన్నిధిలో ఉపవాసం అసలు ఉండదు, తీరిక ఉండదు, వస్త్రాలు వేషాలు వేషధారణ భక్తి. ఎంతకంటే నాశనం ఏమైనా కావాలా నీకు? కావాలా? ఒక భక్తుడు అన్నాడట, రాజుగారు చాటింపేశారు, ఊర్లో ఎక్కడైనా సువార్త విన్నట్టు తెలిసినా, ప్రభువును అంగీకరించినట్టు తెలిసినా ఆడిని చిత్రహింసలు చేసి చంపేస్తాను, జాగ్రత్త అని చెప్పాడు. ఎవ్వడూ చెప్పలేదు. సాకల మూట వేసుకుని ఒక ఇద్దరు సువార్తికులు, ఒకడు కొత్త బట్టలు ఒకడు పాత బట్టలు కొంటాం, మేము కొత్త బట్టలు అమ్ముతామని ఇద్దరు వెళ్ళి ఓ పాత బట్టలు కొనుక్కుని డబ్బులు ఇస్తూ కొత్త బట్టలు అమ్ముతూ ఇద్దరు కలిపి మెల్లిగా ఊర్లో ఒకడికి సువార్త చెప్పారు. ఆ ఒక్కడు ఊరుకుంటాడా? వీళ్ళు ఇద్దరితో కలిసి మూడోడికి చెప్పాడు. ఇద్దరు నలుగురు సువార్త వ్యాపించిపోయింది. రాజుగారికి తెలిసిపోయింది, ఊరంతా తెలియకుండా సీక్రెట్గా యేసు ప్రభుని నమ్మేసుకుంటున్నారని. ఎవడరా ఊర్లోకి వచ్చినాడు? ఫస్ట్ పాత బట్టలోడు అని పట్టండి అనండి. పట్టుకొచ్చాడు. మంత్రి, వీడిని మనం చిత్రహింసలు పెట్టి చంపేద్దాం అన్నాడు. వద్దు ప్రభు, అలా చేయకండి అన్నాడట మంత్రి గారు. ఎందుకు అనంటే, పొరపాటు మీరు చిత్రహింసలు పెట్టి చంపేశారనుకోండి, పరలోకం వెళ్ళిపోతాడు. బైబిల్ చెప్తుంది, క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించిన వారు ఎక్కడుంటారు? పరలోకం. వద్దు సార్, అడి పరలోకం వచ్చేస్తానండి. అలాగైతే ఏం చేద్దామా అన్నాడంట. ఇంకొకటి ఎవడైనా జయంట్రా చెప్పండి రానంటే, తల నరికేద్దాం సార్ అన్నాడంట. ప్రభు కొరకు హతసాక్షులు ఎక్కడుంటారు? ఆయన పక్కన సింహాసనం పక్కన ఉంటారండి. బాబోయ్ ఆడికి సింహాసనం వచ్చేద్దా, బాబోయ్ రాజుగారు తొందర పడకండి, తల నరకండి అన్నాడట. మరి ఏం చేద్దాం? వీడిని ఫుల్గా రాళ్లతో కూడి చంపేద్దాం అన్నాడు. పరలోకం తెరిచి యేసు ప్రభు వాడికి వెల్కమ్ చెప్పేస్తాడు, బాబు ఆ పని చేయకండి అన్నాడట మంత్రి. రాజుకు డౌట్ వచ్చింది, నువ్వేం చెప్పినా ఈయన వద్దంటున్నావు, నువ్వు కూడా కలిసిపోయిటరా అన్నాడు. బాబా అదేం కాదు, మరి ఏంటి, ఏం చేస్తాను చెప్పండి, నీకు శిక్ష ఏంటని. దెబ్బలు కొడితే పరలోకం, చంపితే పరలోకం, రాళ్ళుతో కొడితే పరలోకం, ఈయన్ని ఎండగట్టి సింహాలకు వేసేస్తే పరలోకం, ఇది ఎలా చంపినా పరలోకం అంటే. అందుకే సార్ నన్ను అడిగారు కదా, నేను చెప్తాను ఏనండి. ఏంటనండి, వీడికి 7 వారాలు నగలిచ్చేయండి అన్నాడట. స్టార్ట్ చేశాడు. పట్టుబట్టలు రాజవస్త్రాలు ఇచ్చేసేయండి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటన్నా, ఖజానాలో ఉన్న డబ్బు అంతా వీడి పేరు రాసేయండి అన్నాడు. అదేంటారా, మన ఊరికి రాజాస్థానానికి సంబంధించినటువంటి ఆ సంస్థానాల్లో ఉన్నటువంటి ఓ మంచి బాగా పండే మెట్ట మాగాణి కాలవడ్డున ఉన్న భూములన్నీ వీడికి రాసేయండి అన్నాడు. ఏరా, నన్నేమన్నా రోడ్డు మీద పడేద్దాం అనుకుంటున్నావు మంత్రి? అండి సంపాదన ఇవ్వటం లేదు, ఈ ఆస్తులు ఏమి కుమ్మరించమంటున్నావు, 7 రోజులు నువ్వు ఏంట్రా, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే, అయ్యా మహాప్రభు, నువ్వు ఉప్పు తిని బతికినోడిని, ఒక క్రైస్తవుడిని నరకానికి పంపాలి అని అంటే ఆడికి అన్నీ ఇచ్చి శోధించాలండి అన్నాడట. నిజం చెప్పండి, అవన్నీ ఇచ్చేతే ఏంటి దీని లాజిక్ ఏంటి అనంటే, ఈ రోజుకు 7 వారాల నగలు వారానికి రోజుకి 1 సెట్, ఇది వేసుకోగానే ఆడికి ఏది విలువగా కనపడింది? దేవుడా నగల. సో ఆటోమేటిక్గా దేవుడు చచ్చిపోయాడు. నెక్స్ట్ ఫుడ్, వీడికి పొలాలు ఉన్నాయి, ప్రతిరోజు వెళ్ళి ఏం చేయాలిడు, ఎంత వచ్చింది, ఎంత రాలేదు, ఎంత దాశాడు, ఎవడు దూసుకుపోతున్నాడు, లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. వీడికి ప్రార్థన టైం ఉంటుందా? ఉండదు. మరి ఫుల్గా ఇంటి నిండా ఆహారం ఉంటుంది, ఉపవాసం ఉంటుందా? ఉండదు. చర్చికి వెళ్ళాలి, మరి తెల్లారి లెగిస్తే ఆడికి వ్యాపారం ధనాగారం అంతా ఈడి కంట్రోల్లో ఉంటుంది, డబ్బు అంతా ఈడి మన లెక్క చూసుకుంటూ ఉంటాడు. ఈడి చర్చికి ఎక్కడ వెళ్తాడు? సంఘం లేకపోతే ఆడు ఊపిరాగి చచ్చిపోతాడు. అల్టిమేట్ గా ఇలాంటి ఆస్తులన్నీ ఇచ్చేస్తే క్రైస్తవుడు ఏమవుతాడు? దరిద్రుడు అయిపోతాడు. ఎవరిలో దరిద్రుడు? దేవునిలో దరిద్రుడు అయిపోతాడు. జాగ్రత్త, రాలేదని ఏడవకో, ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకో, ఉన్నదాని వల్ల మరిచిపోతావేమో చూసుకో, దానివల్ల నువ్వు నాశం తెచ్చుకుంటావేమో చూసుకో. అన్ని విషయాలలో ఉండి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునితో డీల్ చేయడం, దేవునితో వ్యాపారం చేయడం, దేవునితో నువ్వేమైనా సెటిల్ చేసుకుంటావేమో చూసుకో. నథింగ్ డూయింగ్. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్ గారు నేను రాలేను. ఏమనుకోవద్దు, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. నువ్వు రా, నా అకౌంట్ నెంబర్ లేదు. నువ్వు రావడం ముఖ్యం కానీ నా అకౌంట్లో డబ్బులు పడడం ముఖ్యమా? ఎందుకు నాకు అకౌంట్ నెంబరు? అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరైతే మేము వచ్చినా రాకపోయినా మా కోసం మీరు చదివిస్తారు కదా, చదివింపులు ఆ గుడికి చదివింపులు ఉండేవి కదా, మనం పంపించగానే ఉంటాడు తెలుసాడు. మా ఊర్లోకి వస్తూ ఉంటారు, పలానా కోదండరావుడు వారు, పలానా శ్రీరాములు గారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలని అష్టైశ్వర్యాలతో తొలదూగాలని ఆ దేవుడు భగవంతుని పక్షముగా ఆశీర్వదించినగాక ఆయన 10 రూపాయలు ఇచ్చారు అని చెప్తాడు. అప్పుడు చదివింపులు. మనం కూడా ఒక మంత్రం చదువుతాం, ఏమని, ప్రభువా అకౌంట్లో ఆవిడ 1000 రూపాయలు ఇచ్చారు, ఆమెను దీవించు, ఆమె ఆయన ఆయన్ని దీవించు, ఆమె పిల్లగాడిని దీవించు, పాపను దీవించు, ఈ దీవించు, ఆ గోయిని దీవించు, ఆ పావురాలను దీవించు, ఇవి దీవించాల్సింది. అంటే మీరు ప్రార్థన చేయరు, పాస్టర్ ప్రార్థన చేస్తారు, ఎందుకంటే 1000 పడితే ఆడు పడతాడు, 500 ఇస్తే ఆయన పడతాడు, 10,000 ఇస్తే ఆయన పడతాడు. క్షమించు, నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు, నువ్వు నాశనం అయిపోతావు చూసుకో. మీ డబ్బులతో మా కడుపులు నిండిపోతాయి, మా బళ్ళు తిరిగేస్తాయి, మా ఇల్లు కట్టేసుకుంటాం, నువ్వెప్పుడు అలాగే ఉంటావు. కారణం ఏంటి? నువ్వు స్వనాశనానికి దేవుడు లేడు అనుకుంటున్నావు, దేవుడిని మర్చిపోతున్నావు, దేవుడిని విడిచిపెడుతున్నావు. గర్భమృతలాగా ఇదొక రకమైన నాశనం. నువ్వు ఏ విషయంలో దేవుడు లేడన్నా, దేవుడిని పట్టించుకోకపోయినా, దేవుడిని మరిచిపోయినా, దేవుడిని విసర్జించినా, నువ్వు తెలియకుండానే నాశనంలోకి వెళ్ళిపోతావు. బై డిఫాల్ట్ దానిలోకి వెళ్ళిపోతావు, అంతే. అది కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా జారిపోతూ ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ లోకి నువ్వు ఆటోమేటిక్ పడిపోతావు, దాని రిజల్ట్ నీకు మీద పడిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ దేవుడు లేడు అనుకుంటున్నావు, ఏ సందర్భాల్లో దేవుడు లేడని నీకు అనిపిస్తుంది, బాగా సుఖంగా ఉన్నప్పుడు, బాగా కష్టంగా ఉన్నప్పుడు, రెండును బాగా కష్టంగా ఉన్నప్పుడు కూడా ఏడండి దేవుడు అంటాడు, బాగా సుఖంగా ఉన్నప్పుడు ఉంటాడు లేండి ఎక్కడో రెస్ట్ తీసుకుని. నీ జీవితంలో శ్రమానుభవము దేవునికి దగ్గరగా తీసుకురాగలగాలి. కళాన్ని కోరుకోవద్దు, కానీ నీ విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు నానా విధమైన శ్రమలు మనకుంటాయి, వాటిలో మనం నిత్యానందం అని ఎంచండి. అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతున్నప్పుడు మీకేదో వింత సంభవిస్తుందని మీరు భయపడకండి అని బైబిల్ చెప్తుంది. ప్రతి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి మనం మీ పక్కన ఉన్న చేతులు పట్టుకుందామా, వాళ్ళ గురించి మీరు, మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఏ విషయం? వీళ్ళకి లేకపోవడం వల్ల వీళ్ళు చెడిపోకూడదు, ఉండడం వల్ల కూడా వీళ్ళు నాశనం అవ్వకూడదు. ప్రభువా వీళ్ళు బతికించు. ప్రార్థన చేయండి, పడుకోండి, అడగండి, నోరు తెరిసి కొంచెం మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మ చేపట్టుకోండి, మీరు వారి కొరకు, వారు మీ కొరకు ప్రార్థన చేయండి. ఏదైనా కలిగి ఉంటే వీళ్ళు నాశనం అయిపోతారేమో ప్రభువా, ఏమైనా లేకపోతే వీళ్ళు ఏమైనా నాశనంలోకి వెళ్తారేమో, ఆ రెండు జరగకూడదు, నేను వదలకూడదు ప్రభువా వీళ్ళు. ఇదిగో నా సోదరి, నీ కొరకు ప్రతికాలం బతకడానికి సహాయం చేయి, నిత్యకాలం నీ సన్నిధిలో ఉండడానికి సిద్ధపరచుని అడుగుతాం. ఆమెన్, ఆమెన్. ఆఖరిగా ఒక క్వశ్చన్ చెప్పేస్తాను, త్వరగా మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, మొదటి కొరింథీ 10:10, ఏం కూడగే సనగకుడి, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించరి. ఈ ఈ మార్గం ఇరుకుగా ఉన్నది, నెమ్మదిగా వెళ్ళవలను. అంటే ఏం చేయాలి చెప్పండి? ఈ మార్గము వంతెన ఇరుకుగా ఉన్నది, నెమ్మదిగా వెళ్ళాలని ఉంది. అక్కడ ఎలా వెళ్ళాలి? ఒక 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తా తెల్లచా? 30 కన్నా లోకే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. స్పీడ్కి వెళ్ళడానికి అయితే లేదు. ఎందుకు? యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా, గో స్లో అని ఉంది. ఆ ప్రదేశంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి, కొంచెం మెల్లిగా వెళ్ళండి అని ఉంది. మనం మంచి స్పీడ్ మీద కట్ చేస్తే ఏమవుతాం? ఇంకో యాక్సిడెంట్ రికార్డ్ అవుతుంది, ఉందే కదా. ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది, ఏంటంటే మీరేం చేయొద్దని, సనక్కడి. సనిగితే ఏమవుద్ది బ్లెస్సింగ్? సనిగితే వచ్చే ఆశీర్వాదం ఏంటి? సంహారకుడి చేత నాశనం. నశించరి అని ఉంది. మనసు అడిగితే ఏమవుద్దు ఇప్పుడు? సణుగుడు అలవాటు ఉందా లేదా? ఇప్పుడు తెలుసా తెలీదా? తెలుసా? సణిగితే ఏమవుతాము? మాట్లాడరేంటండి? నాశం. ఆల్రెడీ వాళ్ళు నాశనం అయిపోయారు. ఇప్పుడు మనం సన్నిధి ఏమవుతాం? దేవుడు నాశనం చేయడు, సంహారకునికి అప్పగిస్తాడు. ఆ డెత్కి కారణమయ్యే సాతానికి అప్పగిస్తాడు. ఆడొచ్చి నిన్ను పీక్ తీసుకెళ్తాడు. ఎందుకు? సణుగుడు 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 తట్టుకోలేక భర్తల భార్యల మీద సరిగినా, భార్యల భర్తల మీద సరిగినా, తల్లిదండ్రుల పిల్లల మీద సరిగినా, మీ పరిస్థితుల మీద. నిజానికి ఒక కుటుంబం బాగా పాడైపోయిన కారణం ఏంటో తెలుసా? నేను చూశాను వాళ్ళు, నేను ఎన్నోసార్లు కౌన్సిల్ చేశాను కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళ నష్టం ఏంటో తెలుసా? మా కర్మ మా రాత, ఈ రెండు మాటలు ఆవిడని పాడు చేసినాయి. మా కర్మ మా రాత మా దరిద్రం, మా రాత మా కర్మ మా దరిద్రం, ఈ మూడు మాటలు కంటిన్యూగా మాట్లాడేదండి. ఎన్నిసార్లు చెప్పాను వద్దమ్మా మాటలు మాట్లాడకూడదమ్మా వదిలేయమ్మా అండి. అచ్చే ఆ సనుడిలో పరాకాష్ఠ అనమాట ఆ మాట. ఏది చూసినా సరే మా రాత వాళ్ళకలాగా మాకెక్కడ వదిలేండి అనేది ఎవరిని చూసినా. జీవితంలో పైకి రాలేని పరిస్థితుల్లో ఆవిడ అణగతొక్కబడింది. బతికున్నారు ఒకప్పుడు, అల్టిమేట్లీ ఫాలన్. ఎందుకు దేవుడు లేపలేకపోతున్నాడు రా అంటే సణుగుడు. సణుగుడు నీ జీవితంలో ఒక వ్యాపారం కానీ, వృత్తి కానీ, ఉద్యోగం కానీ, నైతికమైన కుటుంబం కానీ, ఏ ప్రదేశంలో ఒక మనుగడు కానీ, నీలో సణుగుడు ఉంటే దేవుడు దీవించలేడు. ఇతరులను చూసి సొనగడం ఒక ఎత్తు, నీ మీద నువ్వు నిందించుకోవడం ఒక ఎత్తు, దేవుని మీద సణుక్కోవడం ఒక ఎత్తు, ఇంకేమైనా సణుగుళ్ళు ఉంటే ఒక ఎత్తు. ఒక ఆయన వచ్చి చెప్పాడు, మా తమ్ముడండి అండ్ నా తర్వాత ముగ్గురు తర్వాత పుట్టినోడండి, ఎదవకాడికి ఇంత ఆస్తి ఎలాగొచ్చిందండి అన్నాడు. తమ్ముడు ఎదవ ఇంత ఆస్తి ముగ్గురు తర్వాత పుట్టినోడు ఆడికి ఎలాగొచ్చేసింది, ఇది ఆశీర్వాదప్ప దీవిన పలుకుతున్నాడా తమ్ముడి మీద శాపమా? సోనుగుడు ఒళ్ళు మంట బాబు, నువ్వు ఎప్పుడైతే నీ తమ్ముడిని దీవిస్తావో నీ ఇల్లు దీవించబడద్దానన్నాడు. ఆడ్నెల దీవిస్తానండి అన్నాడు. ఇంకా రాదు ఆ సనుగుడు మనసుకి దీవెన ఎలా పలుకుతాడు? పలకలేడు. అప్పుడు దేవుడు ఎలా దీవిస్తాడు? దట్ ఈజ్ ఇంపాసిబుల్, దేవుడు చేయలేడు. ఈరోజు సనుగుడు 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 మొన్న పాప వచ్చి, మా పాప అంది, వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చింది నాకే రాలేదు. నువ్వు సణక్కు, నీకు ఉన్నది కూడా దొబ్బ పెద్ద ఉద్యోగం, సణక్కు ఉన్న దానిలో తృప్తిగా ఉండు, దాని గురించి ఆలోచించక. అంటే అదేంటి, నాకు ఇలాగ ఇవ్వలేదు, నాకు అలాగే ఇవ్వలేదు. సొనక్కే తల్లి సొనక్కు, బైబిల్ చెప్తుంది. సణిగితే ఏమవుద్ది? సంహారకుడు వచ్చి దాన్ని తీసుకుంటు. ఈరోజు నువ్వు మౌనంగా ఉండు, అందరికీ రాని ప్రమోషన్ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు మాత్రం సణక్కు. ఎన్ని సనుగుళ్ళు ఉన్నాయి లోపల చూసుకోండి ఒకసారి, లోపల సనుగుడు మనుషుల మీద ఉన్నది. మరి నిన్న చెప్తున్నాడు రేషన్ కార్డుకి వెళ్ళాడట, అక్కడ కుప్పలు కుప్పలు జనములారట, అందరూ సనుక్కుంటారా లేదా? అక్కడ తిట్లు ప్లస్ బోనస్ సనుగుడు. ఎవడెవని తెలుసు? ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడే అయ్యా, ఆడెక్కడో ఉన్నాడు, ఇక్కడ తిట్లు, ఎక్కడి నుంచి సనుగుడు, ఈ అధికారులు ఉన్నాడు, ఈ ఆఫీసర్ గారు ఉన్నాడు చూడండి. పాపం ఆడికే రూల్స్ ఏది ఉందా చేస్తాడు. డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొట్టేశాడు, ఆధార్ కార్డు తప్పు కొట్టేశాడు, అది తప్పు కొట్టేశాడు, ఇది తప్పు కొట్టేశాడు. అంటే కొట్టినోడు ఇంకొకడు, ఇడిచ్చినోడు. నీ సనుగుడికి అంతులేదు. కరెంటు పోతే కరెంటు ఆఫీసర్ మీద సనుగుడు, గ్యాస్ రాకపోతే ఆడి మీద సనుగుడు, నీ ఇంట్లో చెత్త తప్పకపోతే ఆడి మీద సనుగుడు, నీ జీవితం అంతా సనుగుడేనా? ఒక ఆవిడ చెప్తుంది, ఈ మా ఐదారు తెల్ల బట్టలు ఉతకలేక చచ్చిపోతానని సనుగుతుంది. సర్ప తెల్లగివ్వట్లేదట, సర్పకే సనుగుడేనా? వీధిలో వెళ్తుంటే తిడుతుంది, నన్నేమనుకుని ఆగాను ఏమమ్మా అని. అప్పుడు చెప్పింది ఈ మాట, మా ఐదారు తెల్ల బట్టలు నిన్ను కాదులే బాబు, నీ తెల్లగానే ఉందని. ఏమంటే ఇది రావటం లేదు అని, ఎర్ర నీళ్ళు గుంజితే ఏమవుద్ది? చెరువులో నీళ్ళతే చుతికేస్తుంది. లే బోరింగ్ దగ్గర తీసుకో, తెల్లగా ఉంటాయి అది వస్తాయి అంటే అవునా అంటుంది. సొనుగుడికి అంత ఉండదు, దేని మీదైనా సొనగచ్చు. అవునా కాదా సిస్టర్స్? మీకే బాగా తెలుసు సొనుగుడు ఎక్స్పర్ట్స్. నాశనం తెచ్చుకోకండి, దేవుడు వార్న్ చేస్తున్నాడు ఈ రాత్రి. ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదు, లక్షణం కోరుకోవద్దు. అది దానివల్ల హెచ్చరికగా రాయబడింది అని అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆ సనుగుడు దేన్ని బట్టి కూడా సనగద్దు. పాప మా పిల్ల ఎంతో బంగారంగా పెంచుకుని ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే కింద చెయ్యి తగిలినంత జుట్టు. ఎవరో చెప్పారంట డబల్ అయిపోద్దని, నెత్తికి మెత్తేసింది మొత్తం కలిపి, స్నానం చేస్తే మొత్తం చేతికి వచ్చింది, సగం అయిపోయింది కొద్దిగా కట్ల. సారీ గుడు, ఏడుపు అసలు ఎందుకమ్మా అంటే ఫోన్ చేసి అర్జెంటుగా రెండంటే వెళ్ళాను. పిల్లకి ఇంకేదో అయిపోతుంది, ఫిట్స్ లాగా వచ్చేసినాయి అని అంటే ఫిట్స్ వచ్చినాయి అంటే భయం వేసి వెళ్ళా. ఎందుకు ఫిట్స్ వస్తాయని అడిగితే ఇది సంగతి, మొత్తం రాసి పెట్టుకుంది, కడుగుతూ ఉంటేనే ఇలా వచ్చేస్తుందంట బయటికి. కొత్త జుట్టు వస్తానంటే రాదు అంకులు రాదు, నీకు తెలుసా రాదని. రాదు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, ఎవరిని ప్రేమించాలి? నువ్వు అందాన్ని ప్రేమిస్తే, సౌందర్యాన్ని ప్రేమిస్తే వ్యర్థమైంది. నువ్వు దేన్ని ప్రేమించాలి? దేవుని ప్రేమించు, ఆజ్ఞను ప్రేమించు, దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడు. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఏంటి నీ ఆశ ఏంటి, నీ ఆసక్తి ఏంటి? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఊపిరిని పట్టుకుని దాన్ని నువ్వు బుడగని చెప్తుంటే అది పువ్వులాంటిది వాడిపోద్దని చెప్తే దాన్ని పట్టుకుని దాంతో నువ్వు అలంకరణ ఎంతకాలం? తక్కిన కాలం. సనుగుడు, నీ జీవితంలో లేని దానికి సనుగుడు. ఆ బట్టబుర్ర ఉన్న వాళ్ళ బాధ ఏంటి? పెళ్ళవలేదు, ఇక్కడ మొలకలు లేవు, ఇదో బాధ. జుట్టు ఉన్న వాళ్ళకి రాలిపోతుంది, ఇదొక బాధ. ఎందుకు నీకు ఆ సనుగుడు ఎందుకు? ఆ పిల్లకి లాస్ట్ కూర్చోబెట్టి నీ వెంట్రుకలన్నీ దేవుళ్ళు ఎక్కిస్తున్నాడు అమ్మా అని అంటే బేరమని పెద్ద పెట్టి వెక్కి వెక్కి ఏడుతుంది. ఏమంటే నా జుట్టు పీకి దేవుడు ఆనందిస్తాడా అంది. ఆ వెంటలు దానికి అలాగ అర్థమైంది వాక్యం. జుట్టు పీకితే దేవుడు ఎందుకు ఆనందిస్తాడు అంటే మరి నువ్వు చెప్తున్నావు అలాగే ఉంది కదా. అంతే, ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతుంది. జాగ్రత్త, నీ జీవితం పట్ల దేవుడు చూస్తున్నాడు. సన్నుగుడు ఎక్కడ ఉండద్దు. ఎక్కువ ఆడవాళ్ళు సనుగుతారా మగవాళ్ళు సనుగుతారా? కాదు, మగవాళ్ళు సనుగుతారు. మగవాళ్ళకే సనుగుడు స్పెషలిస్టులు. ఎక్కడ మొదలెడతా తెలుసా? ఇది కూరేనా అని మొదలెడతాడు. ఇంకా అక్కడి నుంచి అది కూర కాదా, కూరేనా అంటే తనలో ఏదో తక్కువ అయితే ఏం చేయాలి? నోరు మూసుకు తినాలి. నా రుచుల కోసం బతుకుతుంది, ఆకలి కోసం కదా. నీ కడుపు తినడానికి, తినడం కోసం బతకట్లా, బతకడం కోసం తింటాం. ఇంకా అక్కడి నుంచి రాసి రంపాన్ని ఎట్టేయడమే. మొగుళ్ళు సొనిగితే ఇంకా ఆడవాళ్ళు తట్టుకోలేము, అందుకే ఆడవాళ్ళు సొనుగుడు నేర్చుకుంటారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ సొనగద్దు. దేవుని మీద అసలు సొనగద్దు, నీ జీవితం మీద సొనగద్దు, నీ పిల్లల మీద సొనగద్దు, నీ పరిస్థితుల మీద సొనగద్దు, నీ జీవితంలో వచ్చిన వ్యతిరేకతల మీద సొనగద్దు. నువ్వు జయమనుకున్నావు, అపజయం వచ్చింది, సొనగద్దు. దేవా ఇది నీ తీర్పు, నేను లోబడతాను, ఇది నీ చిత్తం, లెట్ మీ ఫేస్ ఇట్, నాకు ధైర్యం చేయి, ధైర్యం ఇవ్వు, దాన్ని ఎదుర్కోవడం నా కృప ఇవ్వు అని అడగండి. అంతేగాని ఎప్పుడు కూడా సనుగుడు తీసుకోవద్దు. లెట్స్ ప్రే ఫర్ ద సనుగుడు. మనందరం సనుగుడి కోసం ప్రార్థించేద్దాం. ఇందట్లాగే ఇందాక మీరు పట్టుకున్న పట్టుకోకండి, ఇంకొకరిని పట్టుకోండి. కొంచెం ప్లేస్ మా నువ్వు అత్తిరి విజయ అలాగా వారి కోసం ప్రార్థన చేయండి. పడుకో. సనుగుడు 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 ప్రార్థనలు వద్దు, గురుగుడు ప్రార్థనలు వద్దు, విశ్వాస ప్రార్థన చేద్దాం. సనగని జీవితము క్రైస్తవ జీవితం, స్తుతించు జీవితం క్రైస్తవ జీవితం, ఆరాధించు జీవితం క్రైస్తవ జీవితం, ప్రభు కొరకు ఆసక్తితో బ్రతుకు జీవితం క్రైస్తవ జీవితం, సంపూర్ణతలోనికి నడిపించుది దేవుని జీవితం. సనగుడొద్దు, సనగకుడి కమాండ్. ప్రభు ఇదిగో మా సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి జీవితాలలో కానీ, వారి పరిస్థితుల్లో కానీ, వారి వ్యవస్థలలో కానీ, వారు అనుభవిస్తున్న ప్రస్తుత జీవిత విధానంలో కానీ ఏవైనా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనుషులు మారినప్పుడు, ఆ వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుర్కోలేక మేము సణిగినట్లయితే క్షమించండి. ఈ బిడ్డలను వారి పాపం నుంచి ఒప్పిస్తూ ఉండగా విడిపించండి. మరెప్పుడు సనక్కకుండా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడగలుగుతూ, దేవుని క్రమములో మేము ఆనందిస్తూ, దేవుని నీతిని నెరవేరుస్తూ, క్రీస్తు ఎలాగైతే మాదిరికరమైన సంతోషాన్ని అనుభవించిన జీవితాన్ని చూపించాడో మేము కూడా అలా జీవిస్తామని మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి సంహారకుని చేత నశింప చేసిన నీ శిక్ష మాకొద్దు ప్రభువా. మాలో ఆ రకమైన వ్యక్తిత్వం గాని, పరిస్థితిని బట్టి గాని, వ్యవస్థలను బట్టి గాని మేము నిందించకుండా, ప్రభుత్వం బట్టి గాని, ప్రజలను బట్టి గాని, కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి గాని, శత్రువులను బట్టి గాని మేము నిందించకుండా, సనగకుండా దేవుని సన్నిధిలో స్తుతించి ఆనందించి ఆరాధించడానికి సహాయం చేయండి. మా కుటుంబాలలో నీ సంహారమును విడిపించి నీ జీవముతో మేము ముద్రించబడినట్టు కృపివ్వండి. నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాం. మా వ్యక్తిగత జీవితాలన్నింటినీ నీ సంపూర్ణతకు నిలబెట్టుకుంటున్నాం. ఏ పరిస్థితుల మధ్య అయితే మేముంటున్నామో మాకు అర్థమవుతుంది గనుక, ఇకపై మేము అలాంటి పరిస్థితులను దాటి క్రీస్తు పక్షమైన సాక్ష్యంతో జీవించినట్లు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మా విజ్ఞాపనలన్నిటి ద్వారా మీరే పొందమని, నీ జీవములో మమ్మల్ని ముద్రించి క్రీస్తు రాకడకు భద్రపరచమని, మేము జీవించాలనుకుంటున్న నీ మార్గమును ఉపదేశించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.